The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం డిసెంబర్ 23, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం అండి, మై ఇన్ మీడియా శ్రోతలందరికీ నమస్కారం. మళ్ళీ మీకు ఆదివారం పూట ఉదయం మేము వచ్చేసాము కొత్త ఎపిసోడ్తో, కొత్త విశేషాలతో. నేను ఆనంద్, నేను అనంత్, నాతో పాటు ఉన్న కో హోస్ట్ ఆనంద్. సో ఆనంద్ ఎలా?
నమస్కారం, బాగున్నాను, వెరీ గుడ్. నమస్కారం అండి శ్రోతలందరికీ. మాది 16వ ఎపిసోడ్. త్వరగా మనం ఈ రోజు ఈ వారం విశేషాల్లోకి వెళ్దాం. అంతకంటే ముందు అనంత్, నీ ఇంట్రడక్షన్ లో నీ పేరు, నువ్వు నా పేరు చెప్పావు. మనం సావాసం చేసి 6 నెలలు అయిందా వారు వీరవడానికి?
6 నెలలు అయిపోయింది. అయ్యో, చాలా చాలా సంవత్సరాలు అయింది. బట్ యా, స్టార్ట్ చేసి
6 నెలలకి ఇది ప్రతి 6 నెలలకి మారుతూ ఉంటారు. సరే, ఏదైనా గానీ
అంటే దీంట్లో ఒక రీజన్ ఏంటంటే, నీ నువ్వు హైదరాబాద్ లో ఉండి చాలా ఈవెంట్స్ అటెండ్ అవుతున్నావు కదా, సో దాంట్లో ఉన్న ఒక కుళ్ళు అనే ఒక ఫ్యాక్టర్ కూడా దాంతో పాటు యాడ్ అయ్యి నీ పేరు నా పేరుగా చెప్పుకున్నా అది. సో విల్ లెట్ మన వ్యూయర్స్, మన శ్రోతలకు కూడా దీని గురించి చెప్దాం. ఈ మధ్యన ఆనంద్ బాగా అసలు చాలా బుక్ ఫెయిర్లకి అలాగే కొన్ని ఈవెంట్స్కి వెళ్తున్నాడండి. ఇండిక్ థాట్ మీద ఉండే ఈవెంట్స్ అన్నిటిలోనూ ఆనంద్ పార్టిసిపేషన్ పెరిగింది ఈ మధ్యకాలంలో. సో లాట్ ఆఫ్ పీపుల్ లైక్ మీ చాలా జెలసీ ఫీల్ అవుతుంటారు అనమాట. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సో సో మనం విశేషాల్లోకి వెళ్ళిపోదాం ఆనంద్. ఇప్పుడు ఫస్ట్ నువ్వు బుక్ ఫెయిర్కి వెళ్ళా ఉన్నావు హైదరాబాద్ బుక్ ఫెయిర్ సంబంధించి, దాని అప్డేట్స్ చెప్పు. ఈ అప్డేట్స్ అయిన తర్వాత, ఈ వీక్లీ అప్డేట్స్ అయిన తర్వాత మనం మెయిన్ టాపిక్స్ లోకి వెళ్ళిపోదాం అండి.
అలాగే. సరే, బుక్ ఫెయిర్ హైదరాబాద్ లో 32వ బుక్ ఫెయిర్ అండి. నేషనల్ బుక్ ఫెయిర్ ఇది, ఎన్టీఆర్ స్టేడియం లో జరుగుతుంది. చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. దాదాపు 311 311 స్టాల్స్ ఉన్నాయి. చాలా చక్కగా ఆర్గనైజ్ చేసి చాలా అంటే గజిబిజిగా కూడా లేదు. ఒక ఆర్గనైజ్డ్ వేలో సెక్షన్ బై సెక్షన్ ఉన్నాయి. ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి. అసలు పుస్తక ఏమైనా స్వర్గం అనొచ్చు, అలా ఉంది లోపలికి వెళ్ళి. అండ్ ఇంకో సంతోషించదగ్గ విషయం ఏంటంటే, వీకెండ్ అవ్వుండొచ్చు కానీ అయినప్పటికీ పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి, పిల్లలు కూడా పుస్తకాల గురించి చాలా చక్కగా, వాళ్ళు చాలా ఎంతూసియాస్టిక్ గా ఉన్నారు. సో మనకి కిండిల్ ఇలాంటి ఈ బుక్స్ యుగంలో కూడా మనకు పుస్తకానికి ఉన్న వాల్యూని ఇలాంటి బుక్ ఫెయిర్స్ చెప్తాయండి. తప్పకుండా మీరు వెళ్ళండి. ఇది ఎన్టీఆర్ స్టేడియం లో జరుగుతుంది, హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం లో. అండ్ చక్కని సభలు కూడా జరుగుతున్నాయి. మధ్యలో ఒక వేదిక ఏర్పాటు చేసి దానిలో వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళ గురించి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అలానే సాంస్కృతిక కార్యక్రమాలు, నిన్ననైతే కూచిపూడి భరతనాట్యం, చిన్న చిన్న పిల్లలందరూ వచ్చి ఆ వేదిక మీద మధ్యలో, అంటే సభల మధ్యలో కూచిపూడి భరతనాట్యం ఇలాంటి సాంస్కృతిక ఇవి కూడా, వాటికి కూడా స్కోప్ ఇచ్చారు. చాలా బాగుంది, చాలా ఇంక్లూజివ్ గా ఉంది. లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయి. కంగారు పడకుండా ఒక సెక్షన్ లోకి వెళ్ళిన తర్వాత మొత్తం అన్ని ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే ఒక సరదా విషయం నేను గమనించింది ఏంటంటే, ఇప్పుడు ఎంత ఎర్రగా ఉన్నా కానీ అక్కడక్కడ మనకి అంటే వాటిని అంటే ఇంక్లూజివ్ గా ఉండడానికో మరి ఏమో తెలియదు కానీ అక్కడక్కడ మళ్ళీ మంచి మామూలు పుస్తకాలు కూడా ఉన్నాయి. సో ఏంటంటే అవి చూసి అట్రాక్ట్ అయ్యి మనం వెళ్తే మిగతా చుట్టుపక్కల అన్నీ ఎర్రగా కనిపిస్తాయి మనకు పుస్తకాలు. బట్ ఎనీవేస్, అందరికీ స్కోప్ ఉన్న ఇవి కాబట్టి బాగుంది. మనకి అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కూడా, మనం పుస్తకాలు కొన్ని చదవకపోయారు అక్కడ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో చాలా చాలా అంటే నేను బేసిక్ గా నేను విజయవాడ బుక్ నేషనల్ బుక్ ఫెస్టివల్ కి రెగ్యులర్ గా అటెండ్ అవుతుంటాను.
ఓకే,
అది జనవరిలో జరుగుతుందండి. హైదరాబాద్ బుక్ ఫెయిర్ కి ఫస్ట్ టైం నేను అటెండ్ అవ్వను. చాలా బాగుంది, తప్పకుండా మీరు అటెండ్ అవ్వండి. ఇది 15వ తారీఖు స్టార్ట్ అయింది, డిసెంబర్ 15 నుండి 25 డిసెంబర్ దాకా ఉంటుంది, క్రిస్మస్ దాకా. మధ్యాహ్నం 2 నుండి అండి, 2 నుండి 4 నుండి ఉంది మధ్యాహ్నం నుండి సాయంత్రం, అంటే సెలవు దినాల్లో అయితే 9 దాకా, రాత్రి 9 దాకా ఉంటుంది. ఎక్కడికక్కడ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి, మంచినీళ్ళకి బబుల్ టాప్స్ మధ్య మధ్యలో పెట్టి, బుక్ స్టాల్స్ మధ్యలో పెట్టి, చాలా ఎక్కడ ఇబ్బంది లేకుండా, ఈవెన్ టాయిలెట్స్ కూడా ప్రొవైడ్ చేసి, ఎక్కడ ఇబ్బంది లేకుండా మనం ఒకవేళ 4 గంటలకు వెళ్తే 1-5 గంటలు తిరగడానికి కూడా మనకి అంత స్కోప్ ఉంది. అండ్ చాలా బుక్స్ లో ఆఫర్స్ కూడా 50% దాకా కూడా ఆఫర్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని బెస్ట్ సెల్లర్స్ నావెల్స్, ఇంకా ఇంకా మిగతావన్నీ కొత్త కొత్త పుస్తకాలన్నీ ప్రచురించినవన్నీ, ఒక సపోజ్ MSCO కానీ లేకపోతే ఇలాంటివి కానీ ప్రచురించిన వాటన్నింటిని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసేది ఇలాంటి బుక్ ఫెస్ట్ లోనే చేస్తారండి. సో యూ కెన్ గెట్ ద ఫ్రెష్ కాపీస్ ఆఫ్ దోస్ థింగ్స్. అవి అది కూడా ఎక్సైటింగ్ ఫ్యాక్టర్, ఫస్ట్ టైం ఫస్ట్ మనం తీసుకోవచ్చు అనమాట ఏ పుస్తకమైనా. అలాగా అండ్ నేను రికమెండ్ చేద్దాం అనుకుంటున్న ఏంటంటే, ఇప్పుడు అరవింద్రరావు గారి పుస్తకాలు వస్తున్నాయి, చాగంటి కోటేశ్వరరావు గారు చాలా వస్తున్నాయి పుస్తకాలు, అని ఆయన ప్రవచనాలు అన్ని వస్తున్నాయి. సో ఇలాంటివి MSCOలో ప్రచురిస్తున్నారు. మీరు పర్టికులర్ వీటికి వెళ్ళి, అక్కడ బయటే ఉంటుంది లిస్ట్ ఆఫ్ ఇవన్నీ ఉంటాయి, ఎక్కడెక్కడ ఏ స్టాల్ ఉందనేది అనేది. సో అవి చూసి మీరు డెఫినెట్ గా మీరు వెళ్ళి అక్కడ పర్చేస్ చేయొచ్చు. నేను అలాగా అనంత్ ఒక పుస్తకం తీసుకున్నాను, చాలా అరవింద్రావు గారిది, మన పిల్లలకు హిందూ మతం హిందూ మతం చెప్పడం ఎలా అనే పుస్తకం తీసుకున్నాను. అది అంటే ఇన్సైట్స్ అనమాట, మనకి పై పైన ఇన్సైట్స్ ఇచ్చి వాటిలో అవగాహన మనకి పెంచి పిల్లలకి మనం ఎలా చెప్పచ్చు హిందూ మతం గురించి ఏంటి అనేది, ఒక చిన్న పుస్తకం, 200 పేజీ పుస్తకం ఏమో, చాలా బాగుంది. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి, మీ 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 టేస్ట్ కి సంబంధ మీ టేస్ట్ కి తగ్గట్టుగా అన్ని పుస్తకాలు, ఎవరికి ఒక పర్టికులర్ ఇది లేకుండా ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ హిందీ కానీ సంస్కృత్ కూడా ఉన్నాయి, సంస్కృత్ ఇవి కూడా ఉన్నాయి. సో తప్పకుండా మీరు సందర్శించండి. సాహిత్య నికేతన్ వారి ఇవి స్టాల్స్ 50, 51, 52 అనుకుంటా, ఐ థింక్ అరౌండ్ 50 నుండి స్టార్ట్ అయింది. సాహిత్య నికేతన్ పుస్తకాలు చాలా బాగున్నాయి, RSS కి రిలేటెడ్ ఇవి, అంటే ప్రో హిందూ ఇండిక్ థాట్స్ ఉన్న ఇవి, అక్కడ అక్కడ మీరు ఏమైనా తీసుకోగలిగితే బాగుంటాయి. లైక్ మిగతావన్నీ కొన్ని మిస్లీడింగ్ గా ఉండొచ్చు ఏమో కానీ పుస్తకాలు రామకృష్ణ మఠం వల్ల కూడా ఉన్నాయి, అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇది అంటే బుక్స్ గురించి చెప్పాలంటే ఇంకా అలాగే చెప్పుకుంటే
చాలా వెళ్ళిపోతుంది. అవును, పాత్ బ్రేకింగ్ గా ఎవరైనా ఎవరివైనా సేల్స్ చాలా బాగున్నాయి అని అట్లా ఎవరైనా ఉన్నాయా మా ఇండిక్ థాట్ సైడ్?
ఇండిక్ థాట్ సైడ్ యాక్చువల్గా ఈ ఈ MS ఫస్ట్ అంటే చాగంటి కోట అంటే పబ్లిసైజ్ చేయడం అయితే చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాలు సంబంధించిన పుస్తకాలు ఎప్పుడైతే రావడం స్టార్ట్ అయ్యాయి లాస్ట్ ఇయర్ నుండి వచ్చాయి. సో వాటి మీద సేల్స్ బాగా పెరిగాయి. ఇంకా మిగతావి ఇప్పుడు రతన్ శారద గారి RSS 360 వచ్చింది.
360
రతన్ శారద గారి, దాని తర్వాత ఈవెన్ మై థాట్స్ ఆ సంథింగ్ RSS గురుజీ అంటారు కదా,
అవును గోల్వాల్కర్
గోల్వాల్కర్ గారిది పుస్తకం, వాటి గురించి కూడా ఎంచుకుని తీసుకునే కూడా ఉన్నాయి. అర్బన్ నక్సల్ అఫ్ కోర్స్ అది ట్రెండింగ్ లోనే ఉంది. ఇంకా సో ఇండిక్ థాట్స్ లో ఇవి ఇవి బాగా సేల్ అవుతున్నాయి. నేను చూసిన వాటి ప్రకారం నేను ఆ స్టాల్ పర్టికులర్ స్టాల్స్ కి వెళ్ళినప్పుడు ఇవి ఎక్కువ తీసుకోవడం జరిగింది. సో ఇది అనంత్ నేను గమనించిన వరకు
అమేజింగ్. అలాగే నువ్వు ఫిలిం ఫెయిర్ జరిగింది కదా, కాకతీయ ఫిలిం ఫెయిర్ కి కూడా వెళ్ళావని చెప్పావు. నీ సైడ్ అప్డేట్స్ చెప్పు, మన శ్రోతలతో పంచుకో.
యా ఇది ఫిలిం ఫెస్టివల్, కాకతీయ ఫిలిం ఫెస్టివల్ అని చెప్పి షార్ట్ ఫిలిం ఫెస్టివల్ కాంటెస్ట్ జరిగిందండి. అది అంటే 17 డిసెంబర్ అప్పటి నుండి డిసెంబర్ స్టార్టింగ్ నుండి ఎంట్రీస్ తీసుకున్నట్టున్నారు. తీసుకుని నిన్న జరిగిన కార్యక్రమం ఏంటంటే స్క్రీనింగ్ చేశారు. ఒక సర్టి ఒక 28 షార్ట్ ఫిల్మ్స్ దాకా షార్ట్ లిస్ట్ చేసి వాటికి స్క్రీనింగ్ చేశారు. నేను ఆ స్క్రీనింగ్ అటెండ్ అవ్వడం జరిగింది. దీనికి బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలంటే సమాచార భారతి అనే ఒక ఒక ఆర్గనైజేషన్ ఉందండి, హైదరాబాద్ లో నెలకొల్పిన ఆర్గనైజేషన్. ఆ సమాచార అండ్ ఇంకొక విశేషమైన థింగ్ ఏంటంటే ఈ కాకతీయ ఫిల్మ్ ఫెస్టివల్ కి వన్ ఆఫ్ ది సపోర్టింగ్ పార్టనర్స్ మైన్ మీడియా వారు కూడా వన్ ఆఫ్ ది సపోర్ట్. సో అక్కడ ఆయుష్మాన్ నడినపల్లి ఆయన సెక్రటరీ అండి, ఆయన తోటి కూడా మాట్లాడడం జరిగింది. సో ఇలాగా నేను మైన్ మీడియా తరపున రిప్రజెంటేటివ్ లాగా వెళ్ళడం అనేది కూడా నా అదృష్టం. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇలాగా ఇలా ఫలానా అని చెప్పడానికి ఉంది. కాకపోతే ఫిల్మ్ మేకర్స్ ఎక్కువ మంది వచ్చారు. సో ఈ సమాచార భారతి స్పెసిఫిక్ గా ఏంటంటే ఎందుకు నేను దీనికి నేను అటెండ్ అయ్యానంటే ఇట్ ఈస్ దీస్ ఆర్ నాట్ జస్ట్ ఎనీ అదర్ షార్ట్ ఫిల్మ్స్, జస్ట్ సింపుల్ గా ఏవో పిచ్చి పిచ్చి ఇవి కాదు. ఇవి ఇండిక్ థాట్ గురించి, దాని తర్వాత సమాజానికి ఉపయోగపడే అంశాల గురించి స్పెసిఫిక్ గా ఇండిక్ థాట్స్ గురించి మన కల్చర్ ని ఏంటి సపోర్ట్ చేసే విధంగా రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండే షార్ట్ ఫిల్మ్స్ అనే థీమ్ లో స్క్రీనింగ్ జరిగాయి. చాలా బాగున్నాయి. ఒక 14 ఎన్నో చూశాను నేను, మొత్తం చూడలేకపోయాను కానీ ఒక 14 చూసిన వాటిలో కొన్ని రామానుజాచార్యులు వారి థాట్ ప్రాసెస్ తర్వాత లేకపోతే సామాజిక అంశాన్ని స్పృశిస్తూ చాలా చక్కగా తీశారు షార్ట్ ఫిల్మ్స్. సో బాగున్నాయి అవి. ఏంటంటే నేను అంత అవగాహనతో తీస్తారా లేదా అనుకున్నాను కానీ చాలా చక్కగా ఉన్నాయి. పూర్తి అవగాహనతో చాలా పాజిటివ్ దీంతో తీశారు. సమాచార భారతి అనే సంస్థ గురించి మనం తప్పకుండా మనం చర్చించాలి, తర్వాత మనం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఏంటి ఇవన్నీ ప్రమోట్ చేయడానికి కూడా హ్యాపీ టు డూ దట్. సో దాని గురించి మనం సపరేట్ గా మనం మళ్ళీ మాట్లాడదాం ఇంకొక దీనిలో. మనం విఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం ఆల్రెడీ, మనం 12
ఇంకో రెండు అప్డేట్స్ చెప్పేసి మనం మెయిన్ టాపిక్స్ లోకి వెళ్ళిపోదాము. ఈసారి మన ఇండిక్ థాట్ ప్రాసెస్ నుంచి చూడవలసిన రెండు డిబేట్స్ ఉన్నాయండి, రిపబ్లిక్ టీవీలో వచ్చాయి ఈ మధ్యన. స్మృతి ఇరానీ అండ్ కమల్ హాసన్ మధ్యలో జరిగిన ఒక డిబేట్. యూజువల్ అర్ణబ్ గోస్వామి స్టైల్లో జరుగుతాయి అని అనుకుంటాం, కానీ కొంచెం అర్ణబ్ గోస్వామి అరవడం కొంచెం తగ్గిపోయింది అని అనుకుంటున్నాను నేను ఆ డిబేట్ లో. సో అలాగే సద్గురు అండ్ డేవిడ్ ఫ్రాలే వీళ్ళది కూడా డిబేట్ జరిగింది. అంటే డిబేట్ కంటే కూడా మోర్ ఆఫ్ చర్చ అనుకోవచ్చు అది. సో ఈ రెండు శ్రోతలు ఎవరైనా చూడదలుచుకుంటే ఇవి యూట్యూబ్ లో ఉన్నాయండి, మీరు చూడండి, యుల్ గెట్ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ దట్. అలాగే ఎట్లా మాట్లాడాలి లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ అనేది స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు ఏది చదువు రాదు, ఈమె పెద్ద చదువుకోలేదు అంటూ గేలి చేసిన స్మృతి ఇరానీ, చాలా మేధావి అనుకునే కమల్ హాసన్ ని వాళ్ళని దాటి ముందుకు వెళ్ళిపోయింది అనడానికి ఈ డిబేట్ ఒక నిదర్శనం అనమాట.
అసలు అది మీరు గనక చూసినట్టయితే తెలుస్తుంది. అసలు అంటే ప్రకాష్ రాజ్ సుబ్రహ్మణ్య స్వామి మధ్య ఒక డిబేట్ జరిగింది, చాలా ఫేమస్ అయింది అది. కుచ్బి ఆయన ఏం సమాధానం లేకపోతే ప్రకాష్ రాజ్ కుచ్బి అని అనడం స్టార్ట్ చేశాడు. అసలు కమల్ హాసన్ అది కూడా లేదు, అసలు లెఫ్ట్ రైట్ అండ్ సెంటర్ అనమాట. స్మృతి ఇరానీ అట్ హర్ బెస్ట్ అంటే మనం ఆర్టికులేట్ గా ఉంటే, కాన్ఫిడెంట్ గా ఉంటే మన పనుల మీద, మనం చేసిన వాటి మీద అవగాహన అనేది ఉంటే ఎలా అనేదానికి నిదర్శనం అండి. ఇదేదో ఇది జస్ట్ అంటే పర్టికులర్ పార్టీకి సంబంధించిన ఇది అని కాకుండా వేగ్గా దేనికి కూడా ఉండకూడదు. మనం విమర్శిస్తున్నాం అంటే ఏదైనా కానీ హార్ట్ఫుల్ గా చేయాలి, విమర్శ కూడా హార్ట్ఫుల్ గా చేయాలి అనే దానికి నిదర్శనం. అది కమల్ హాసన్ లో లోపించింది. ఆయన మేధావి అయి ఉండొచ్చు, సినిమా యాక్టర్ పరంగా మేధావి అయి ఉండొచ్చు, కాకపోతే ఆయన హీ ఆల్వేస్ ఆయన ఒక రిటరిక్ మీదే బేస్ అయిన ఇది ఆయన ఆయన అప్డేట్స్ కానీ ఆయన ఆయన వే ఆఫ్ స్పీకింగ్ కానీ ఎప్పుడు కూడా అది దీనిలో తేడతెల్లం అయిపోయింది. సో అసలు చాలా మీరు మస్ట్ వాచ్ అండి, స్మృతి ఇరానీ కమల్ హాసన్ డిబేట్ అయితే. రిపబ్లిక్ సమ్మిట్ ఇది యాక్చువల్ గా, నాట్ ఆన్ టీవీ డిబేట్. సో సమ్మిట్ లాగా అంటే ఇప్పుడు ప్రతి వాళ్ళు చేస్తున్నారు కదా, లైక్ ఇండియా టుడే వాళ్ళు సమ్మిట్, హిందుస్థాన్ టైమ్స్ వాళ్ళు. సో ఇలాగా రిపబ్లిక్ కూడా ఆఫ్టర్ 1 ఇయర్ కంప్లీషన్ అయింది కదా, సో పెట్టారు. దీనికి ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ కూడా అటెండ్ అయ్యారు.
ఓ ఓకే, అమేజింగ్.
సారీ.
సో ఇక అదండి టాపిక్స్. సో లేటెస్ట్ ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే, నసీరుద్దీన్ షా కూడా అనక్కర్లేదు. నసీరుద్దీన్ షా స్టార్ట్ చేశారు ఇప్పుడు 2019 కి ఇంటాలరెన్స్ డిబేట్. అందరికి గుర్తుండే ఉంటుంది 2015 లో ఒక ఇంటాలరెన్స్, అసహనం, దేశంలో అసహనం పెరిగిపోయింది అంటూ ఒక వేవ్ ఆఫ్ ఒక వేవ్ వచ్చింది అనమాట. ఇంటలెక్చువల్స్ అందరూ కలిసి అవార్డులు వెనక్కి ఇచ్చేయడం ఇవన్నీ. సో మళ్ళీ 2 ఏళ్ళు చప్పుడు చేయకుండా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇట్ స్టార్టెడ్ అగైన్. నసీరుద్దీన్ షా చెప్తున్నాడు అనమాట, తన పిల్లలు ఎలా బతుకుతారా అని భయంగా ఉంది నాకు అన్నాడు. సో సో దట్స్ ద థింగ్. సో 2019 ఎలక్షన్స్ టైం,
ఎలక్షన్స్ టైం. అంటే ఆయన అంత ఇన్సెక్యూర్ గా ఇప్పుడు బులంద్ షహర్ ఇన్సిడెంట్ బేస్డ్ గా చెప్పిన ఇదనుకుంటా. వీళ్ళంతా హిపోక్రేట్స్ అండి, హిపోక్రేటిక్ గా తగ్గట్టు మాటలు. ఇది తెలిసిపోతుంది అనవసరంగా ఏంటి లేనిపోయిన భయాలు క్రియేట్ చేయడం అనేది తెలిసిపోతుంది. అంటే వాళ్ళకున్న భయాలో లేకపోతే ఏంటో తెలియదు, కానీ ఎందుకు వాళ్ళు భయపడుతున్నారో కూడా తెలియదు. అంటే ఒకటి అసహనం, అదే వాళ్ళకి, వాళ్ళ ఇంటాలరెన్స్ ని బయట పెడుతున్నారు. దానికి మనం మనసులో అనుకున్నది వేరే వాళ్ళకి ఆపాదిస్తున్నారు అంతే. సో
అంతే. సో మనం ఇప్పుడు మెయిన్ టాపిక్స్ లోకి వెళ్ళిపోదాం అనంత. ఇవాళ మా మెయిన్ టాపిక్స్ లో మొట్టమొదటిది ఏంటంటేనండి, బీయింగ్ డిఫరెంట్ అనే ఒక బుక్ గురించి మీకు గతంలో ఒక ఎపిసోడ్ లో మేము పరిచయం చేశాము. ఆ బీయింగ్ డిఫరెంట్ అనే బుక్ రాసిన ఆయన పేరు రాజీవ్ మల్హోత్రా. మీ అందరికి చాలా మందికి తెలుసు ఆయన, శ్రోతలందరికీ. పర్టికులర్ గా ఈ షో వింటున్న వాళ్ళందరికీ ఆయన తెలుసు. సో రాజీవ్ మల్హోత్రా గారు రాసిన ఈ పుస్తకంలో ఒక టాపిక్ ఒక భాగాన్ని మేము తీసుకుని దాన్ని మీకు అర్థమయ్యేటట్టు ప్రజెంట్ చేయడానికి అనుకున్నానండి. దాని పేరు ఏంటంటే సింథటిక్ యూనిటీ అండ్ ఇంటిగ్రల్ యూనిటీ అనమాట. ఇది కేవలం రాజీవ్ మల్హోత్రా గారు మాత్రమే క్రియేట్ చేసిన, ఇన్వెంట్ చేసిన విషయం కాదు. ఇది ఇంతకుముందు ఐ థింక్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని ఆర్ఎస్ఎస్ ఆయన కూడా ఉన్నారు, ఆయన కూడా దీనికి లైట్ గా టచ్ చేశారు దీన్ని. అలాగే అరవింద్ ఘోష్ కూడా టచ్ చేశారు ఇదే టాపిక్ ని, ఇంటిగ్రల్ యూనిటీ అనే టాపిక్. ఆర్ఎస్ఎస్ వాళ్ళు గనక వింటుంటే గనక వాళ్ళకి ఏకాత్మ మానవతావాదం అని ఒకటి ఉంటుంది, ఇంటిగ్రల్ హ్యుమానిటీ అని. సో దానికి కొంచెం ఇది రిలేట్ అవుతుంది అనమాట. సో అలాగే అరవింద్ ఘోష్ కూడా దీని గురించి మాట్లాడారు. సో మనం డీటెయిల్డ్ గా దీని గురించి చెప్పుకుందాం.
యా, ముందర దానికంటే ముందర మళ్ళీ ఇప్పుడు కొత్తగా వింటున్న శ్రోతలకి ఈ బీయింగ్ డిఫరెంట్ అనే పుస్తకం అనేది ఏంటి అనేది తెలుసుకోవడానికి, ఇది ఈ పుస్తకం ద్వారా అనాలిసిస్ చేశారండి రాజీవ్ మల్హోత్రా గారు. లైక్ మన హిందూ ధార్మిక్ ట్రెడిషన్స్ వర్సెస్ అబ్రహామిక్ ట్రెడిషన్స్. అబ్రహామిక్ అంటే ఇది జుడాయిజం కావచ్చు, క్రిస్టియానిటీ కావచ్చు, ఇస్లామిక్ కావచ్చు, ఇవన్నీ అబ్రహామిక్ వెస్టర్న్ రిలీజియన్స్. ధార్మిక్ అంటే హిందూయిజం తో పాటు బుద్ధిజం, జైనిజం ఇవన్నీ కూడా వస్తాయండి. సో వీటి మధ్య ఉన్న బేసిక్ డిఫరెన్సెస్ ఏంటి, డిఫరెంట్ గా ఎందుకు ఉండాలి, సర్వమత సమానత్వం అని అంటున్నాం మనం జనరల్ గా, అంటాం అందరం ఒకటే అని కాదు, డిఫరెంట్ గా ఉన్నాం కానీ కోఎగ్జిస్ట్ ఎలా అవ్వాలి అనే అవగాహన పెంచే పుస్తకం ఇది. నువ్వు ఏంటి వేరే వాళ్ళ మతాన్ని నువ్వు ఏంటి వాళ్ళతో నువ్వు కలిసి ఉండాలంటే అందరూ ఒకటి అనే సిద్ధాంతం యూజ్ చేయక్కర్లేదు. ఎవరికి వాళ్ళు డిఫరెంట్ గా ఉంటూ కూడా, డైవర్సిటీ ఉంటూ కూడా యూనిటీ ఉండొచ్చు. అది హిందూయిజం లో ఇండిక్ థాట్ లో అది ఇన్హరెంట్ గా ఉంది అని చెప్పడానికి ఈ అంశాలు ఉన్నాయి అని వెస్టర్న్ రిలీజియన్స్ లో ఉన్న అంశాలు ఇవి వర్సెస్ ధార్మిక్ ట్రెడిషన్ లో ఉన్న అంశాలు ఇవి అని రెండిటికి బ్యారీస్ వేస్తూ చేసిన ఇవన్నమాట. వీటిలో అంతకుముందు మనం లాస్ట్ ఎపిసోడ్స్ లో మనం మాట్లాడుకున్నది టాలరెన్స్ వర్సెస్ మ్యూచువల్ రెస్పెక్ట్ గురించి మనం ఆ అంశాన్ని మనం చర్చించాము. అలానే ఇప్పుడు ఇప్పుడు ఇంటిగ్రల్ యూనిటీ వర్సెస్ సింథటిక్ యూనిటీ. ఇంటిగ్రల్ యూనిటీ అంటే ఏంటి, సింథటిక్ యూనిటీ అంటే ఏంటి, ఇవి అనంత యు కెన్ గో అహెడ్ విత్ దట్.
ష్యూర్. సో ఈ బుక్ లో ప్రధానంగా ఆయన చాలా అంశాలను టచ్ చేశారు, కానీ ప్రధానంగా ఆయన మాట్లాడిన ఆయన థియరీస్ అనుకోవచ్చు ఇవి. ఇంటిగ్రల్ యూనిటీ, సింథటిక్ యూనిటీ అనేది ఒక థియరీ. ఇంటిగ్రల్ యూనిటీ వర్సెస్ సింథటిక్ యూనిటీ, అట్లాగే ఆర్డర్ అండ్ కేయాస్ అనేది ఇంకొక థియరీ అన్నమాట. అలాగే నాన్ ట్రాన్స్లేటబుల్ సాంస్క్రిట్ వర్సెస్ డైజెషన్, దీనికి ఇవన్నీ మేము నెమ్మది నెమ్మదిగా ప్రతి ఎపిసోడ్లోనూ కొంచెం కొంచెంగా చెప్తామండి. సో ఇప్పుడు ముందుగా మనం ఇంటిగ్రల్ యూనిటీ అండ్ సింథటిక్ యూనిటీ అంటే ఏంటనే దానికి చెప్పుకుందాం. దాని మీద మనం ఇంట్రడక్షన్ ఇచ్చి నేను చెప్తాను. సో ఆయన ప్రధానంగా ఈ బుక్లో ఇందాక ఆనంద్ చెప్పినట్టుగా ధార్మిక్ ట్రెడిషన్స్కి అబ్రహామిక్ ట్రెడిషన్స్కి మధ్యలో ఉన్న వ్యత్యాసం, వాటిల్లో ఉండే ప్రాబ్లమ్స్, వీళ్ళిద్దరూ కలిసి ఉండాలంటే ఏం చెయ్యాలి అనే ఒక ఎండ్ నోట్తో ఉంటుందన్నమాట. సో ధార్మిక్ ట్రెడిషన్స్ అన్నీ కూడా ఇంటిగ్రల్ యూనిటీతో ఉన్న ఒక రిలీజియన్స్ అన్నమాట. ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ సాంప్రదాయాలు ఉంటాయి. లైక్ వనంలో ఉండే వనవాసి దగ్గర నుంచి, నేను కావాలనే వనవాసి అనే పదాన్ని వాడుతున్నాను, వనవాసి దగ్గర నుంచి నగరంలో ఉండే నాగరికుడు వరకు అందరూ రకరకాల సంప్రదాయాలని ఫాలో అవుతుంటాం కాబట్టి మనం మొత్తాన్ని కలిపి ధార్మిక్ రిలీజియన్స్ ఆర్ ధార్మిక్ ట్రెడిషన్స్ అంటాం అన్నమాట. సో దీంట్లో ఏంటంటే ఆయన యొక్క పాయింట్ ఏంటంటే ధార్మిక్ ట్రెడిషన్స్ అన్నీ కూడా మోస్ట్లీ మెటాఫిజికల్ అంటే ఆధ్యాత్మికంగా అనుకోవచ్చు దాన్ని. అంటే ఆధ్యాత్మికంగా ఇవి సెపరేషన్ లేదు దీనికి, అంటే రియాలిటీకి ఫిజికల్కి నాన్ ఫిజికల్కి సెపరేషన్ లేకుండా ఒక అవి కలిసి ఉంటాయి, దాన్నే ఇంటిగ్రల్ యూనిటీ అంటాడన్నమాట. దీనికి ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మీరు అబ్రహామిక్ రిలీజియన్స్ తీసుకుంటే దేవుడు ఎక్కడో ఆకాశంలో ఆ పైన ఎక్కడో కూర్చేసుకుని కూర్చుని ఉంటాడు అనమాట. గాడ్ అండ్ హ్యూమన్స్ ఆర్ సెపరేటెడ్ బై సిన్, అంటే మానవుడు దేవుడికి మధ్యలో పాపం అనే ఒక ట్రాన్సాక్షన్ ఉంటుంది. అంటే నువ్వు నిత్య పాపి అయినప్పుడు, ఇప్పుడు మీరు క్రిస్టియానిటీ తీసుకున్నారనుకోండి, వాళ్ళు జన్మ పాపులు, అంటే జన్మతోనే వాళ్ళకి స్టార్టింగ్తోనే వాళ్ళు పాపాత్మలు అయి ఉంటారు. ఇట్ ఈస్ నాట్ పాపం అనేది మళ్ళీ మన ధార్మిక్ ట్రెడిషన్స్ లో పాపం మీనింగ్ వేరు, క్రిస్టియానిటీలో పాపం మీనింగ్ వేరు. క్రిస్టియానిటీలో పాపం అంటే జన్మ పాపం, అంటే నువ్వు జన్మ తీసుకున్న తర్వాత చేసే పాపాలు అవి కాదు, నువ్వు జన్మ తీసుకునే ముందే నువ్వు పాపివి, ఎందుకంటే మీ పేరెంట్స్ నిన్ను ఇద్దరూ కలిసి నిన్ను కన్నారు కాబట్టి నువ్వు పాపివి అవుతున్నావు. మానవ జాతి అంతా పాపాత్మలు.
సో అవును, మానవ జాతి పుట్టిందే అంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్, ఆడమ్ ఈవ్ దగ్గర నుండి వాళ్ళు ఒరిజినల్ సిన్ చేయడం వల్ల నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ అన్నిటికి కూడా సిన్ వచ్చింది. Yes, yes.
Correct. సో దేవుడికి హ్యూమన్ దేవుడికి మానవుడికి మధ్యలో ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో అంటే దేవుడు మానవుడి దృష్టిలో దేవుడు అనేవాడు ఈ ప్రపంచంలో ఉండడు. అందుకనే మీకు చర్చిలు కానీ మసీదులు కానీ ఇవన్నీ కూడా దే ఆర్ ఆల్ నాట్ సీక్రెట్. అవి దేవుడు అక్కడ ఉంటాడని కాదు, వాళ్ళు అందులో ప్రే చేసుకునేది. ఇట్ ఈస్ జస్ట్ అ ప్రేయర్ రూమ్, అంతవరకే. అది హోలీ అంటే దాన్ని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటున్నారు కాబట్టి అది మా ల్యాండ్ అని వాళ్ళు అనుకోవచ్చు కాబట్టి అది హోలీ అవుతుంది. కానీ మనం గుడిలో లాక్ కాదు. గుడిలో ఏంటంటే దేవుడు వచ్చి అక్కడ కూర్చుంటాడు. అలాగే నవగ్రహాలు పూజ చేస్తున్నాం అనుకోండి, మనం నవగ్రహాలు నవగ్రహాలు వాళ్ళు అదే మన ఆదిత్యాయ సోమాయ ఆదిత్యుడు సోముడు వీళ్ళందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు మన ముందు. మనం పూజ చేస్తున్న కారణం ఏంటంటే దేవుళ్ళు వచ్చి మన ముందు కూర్చుంటారని మనం ఊహించుకుంటున్నాం కాబట్టి అది ఊహ. అగైన్ వి విల్ టాక్ అబౌట్ ఇట్ లేటర్, బట్ అది ఊహ కాదా అదంతా వేరే డిస్కషన్. బట్ దేవుడు వచ్చి మన పాయింట్ ఆఫ్ వ్యూలో దేవుడు వచ్చి మన ముందు కూర్చుని ఉంటున్నాడు. మీరు విఘ్నేశ్వర పూజ చేస్తే విఘ్నేశ్వరుడు వచ్చి నీ ముందు కూర్చుని ఉంటాడు. సో దేవుడికి గాడ్కి హ్యూమన్ బీయింగ్స్ కి డిఫరెన్స్ ఏం లేదు ధార్మిక్ ట్రెడిషన్ లో. అంటే వాళ్ళ మధ్యలో సెపరేట్ చేసేది కానీ అలా లేదనమాట. కానీ అబ్రహామిక్ ట్రెడిషన్స్ లో అది ప్రస్ఫుటంగా పూర్తిగా ఉంటుంది. అది ఫస్ట్ అండి, అది అదొక విషయం. అలాగే ఈయన రాజీవ్ మల్హోత్రా గారు ఒక డిస్కషన్ చెప్పారు, డిస్కషన్ గురించి మెన్షన్ చేశారనమాట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ను రవీంద్రనాథ్ ఠాగూర్ ఇద్దరు మాట్లాడుకున్నారు ఏ రోజు, 14 జులై 1930. సో ఇది రిఫరెన్స్లు అవన్నీ ఉన్నాయి కాబట్టి ఇదేమి ఫేక్ కాదు. ఓకే, సో ఐన్స్టీన్ ఏమన్నారంటే, ఐన్స్టీన్ బేసిక్ గా క్రిస్టియన్ ఆయన. ఐన్స్టీన్ ఏమన్నారంటే, కాస్మిక్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. అంటే కాన్షియస్నెస్ అంటే బేసిక్గా ఇప్పుడు మ్యాటర్ అండ్ కాన్షియస్నెస్ అంటాం కదా మనం, అంటే భౌతిక, కేవలం మనిషి కేవలం ఒక భౌతికమైన రూపం కాదు. అలా అలా అయితే గనక అది టేబుల్ మనిషి ఒకడే అవుతాడు. కాన్షియస్నెస్ తెలుగులో ఏమంటారు అబ్బాయి?
నువ్వు అంత సడన్ గా అడిగితే నాకు తెలియదు. నేను
సో చేతన, చేతనాత్మక స్థితి ఏదంటారు నాకు, నాకు గుర్తున్నంతవరకు.
ఇప్పుడు ఇప్పుడు ఒక ఇప్పుడు ఒక మనం ఒక చిన్న ఇది తీసుకుందాం. ఎందుకంటే ఇవి నాన్ ట్రాన్స్లేబుల్స్, నాన్ ట్రాన్స్లేటబుల్స్ కాబట్టి మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఈవెన్ రిలీజియన్ కి ధర్మానికి కూడా డిఫరెన్స్ ఉంది. ఇది మీరు వినే శ్రోతలందరికీ ఇది బెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. కాన్షియస్నెస్ అనేది ఉంది కానీ మనకి మన మన ధార్మిక వేలో జస్ట్ కాన్షియస్నెస్ ఉండదు, చేతనావస్థ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇవన్నీ ఉంటాయి మనకి. జాగరణ ఇవన్నీ 7 స్టేజెస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది మనకి. దీనిలో అయితే ఓకే ఓన్లీ కాన్షియస్నెస్ ఉంటుంది. సో ఇవన్నీ నాన్ ట్రాన్స్లేబుల్స్, ట్రాన్స్లేటబుల్స్ యాక్చువల్ గా చెప్పాం.
కానీ మనం నియరెస్ట్ గా ట్రాన్స్లేట్ చేయగలితే కాన్షియస్నెస్ అంటే చైతన్యం అది.
అంటే నేను ఇది ఐఎమ్ టేకింగ్ దిస్ ఆపర్చునిటీ, ఎందుకంటే నాన్ ట్రాన్స్లేటబుల్స్ అనేది ఏంటి అని తెలియజేయడానికి నేను చెప్పాను.
సో కాస్మిక్ ఎగ్జిస్టెన్స్ అంటే, కాస్మిక్ ఎగ్జిస్టెన్స్ అంటే మనిషి సారీ ఈ చైతన్యం అనేది ఇండిపెండెంట్ అని అంటాడు అనమాట ఐన్స్టీన్. ఐన్స్టీన్ ఏమన్నాడంటే కాస్మిక్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ కాన్షియస్నెస్. బట్ ట్యాగోర్ ఏమన్నాడంటే మ్యాన్ అండ్ ద యూనివర్స్ ఆర్ మ్యూచువల్లీ డిపెండెంట్. అంటే యూనివర్స్ ఈజ్ మేడ్ ఆఫ్ డిఫరెంట్, అంటే మన లివింగ్ బీయింగ్స్ అన్ని కలిపి యూనివర్స్ ని తయారు చేస్తుంటాయి. కానీ సో ద ఎంటైర్ యూనివర్స్ ఈస్ లింక్డ్ అప్ విత్ అస్ ఆయన అంటున్నా అనమాట, ట్యాగూర్ అన్నాడు ఈ మాట. దిస్ వరల్డ్ ఈస్ ఎ హ్యూమన్ వరల్డ్, ద సైంటిఫిక్ వ్యూ ఆఫ్ ఇట్ ఈస్ ఆల్సో దట్ ఆఫ్ ద సైంటిఫిక్ మ్యాన్. దెర్ ఈస్ సమ్ స్టాండర్డ్ ఆఫ్ రీజన్ అండ్ ఎంజాయ్మెంట్ విచ్ గివ్స్ ఇట్స్ ట్రూత్, ద స్టాండర్డ్ ఆఫ్ ఎటర్నల్ మ్యాన్ హూజ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ త్రూ ఆర్ ఎక్స్పీరియన్సెస్. అప్పుడు ఐన్స్టీన్ డిజగ్రీ చేశాడు దీనికి, ఐ కెనాట్ అప్రూవ్ దట్ మై కన్సెప్షన్ ఈస్ రైట్ బట్ దట్ ఈస్ మై రిలీజియన్.
ఓకే, నేను ఇక్కడ అనంత్, ఐఎమ్ నాట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఐన్స్టీన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఈజ్ ఎ జూ కదా, ఐ థింక్ వన్ ఆఫ్ ద అబ్రహామిక్ రిలీజియన్. ఎందుకు చెప్తున్నానంటే ఇది హిస్టారికల్లీ సిగ్నిఫికెంట్, దట్ ఈస్ వై హీస్ హీ కేమ్ అవుట్ ఆఫ్ జర్మనీ కదా. సో అందుకని
సిగ్నిఫికెంట్. సో అట్లాగే మనకి పూర్ణ మనకి ఇందులో ఉందన్నమాట ఉపనిషత్స్ లో, మనం ఎప్పుడు వింటూ ఉంటాం ఇది, పూర్ణ పూర్ణమద పూర్ణమిదం పూర్ణ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణం అదయ పూర్ణం ఏవ వశిష్యతే.
పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే.
పూర్ణమేవ వశిష్యతే అదేలే, ఇది ఇంగ్లీష్ లో రాస్తుందన్నమాట. సో ఆయన అనేది ఏంటంటే, ఇట్ ఈస్ ఆఫ్ అన్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ కంప్లీట్నెస్ ఆర్ ఇన్ఫినిటీ. అండ్ శ్రీ అరబిందో, ది ప్రామినెంట్ 20th సెంచురీ ఎక్స్పౌండర్ ఆఫ్ క్లాసిక్ ఇండియన్ థాట్, ఆయన దీన్ని ఇంటిగ్రల్ అన్నాడు అనమాట. ఈ పూర్ణ అనే పదాన్నే ఆయన ఇంటిగ్రల్ అనే పదంగా చెప్తున్నాడు.
ఓకే అనంత్, ఒక చిన్న ఇది, నేను ఇక్కడ నా అబ్జర్వేషన్, నేను అంతకుముందు విన్నది కూడా, పూర్ణ అనేది ఏంటంటే పూర్ణ ఏదర్ ఇట్ ఈస్ మ్యాథమెటికల్ గా చూసినా గానీ ఇది ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా అనిపిస్తుంది మనకి. అంటే ఇంటిగ్రల్ యూనిటీ అని చెప్పడానికి ఉదాహరణ అండి. ఎందుకంటే మనం ఈ ఈ పూర్ణ ఈ పర్టికులర్ శ్లోకాన్ని తీసుకుని మనం మ్యాథమెటిక్స్ కి అప్లై చేయొచ్చు, లేకపోతే దేవుడికి అప్లై చేయొచ్చు, లేకపోతే మన దైనందిన కార్యక్రమాలకు అప్లై చేయొచ్చు. సో ఇది ఇంటిగ్రల్ గా ఉంటుంది ఈ పర్టికులర్ ఇవ్ అనేది. మనకి మాక్సిమం ఇలానే ఉంటాయి, ఏ దేనికైనా ఆపాదించగలిగేంత జనరిక్ గా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ ఇవి ఇంటర్ప్రిట్ చేసుకోగలం కూడా. సో పూర్ణ అంటే జీరో గాని ఇన్ఫినిటీ గాని, పూర్ణస్య పూర్ణమాదాయ, దాన్ని మనం మనం యాడ్ చేసినా లేకపోతే తీసేసినా గానీ పూర్ణమేవ వశిష్యతే, లాస్ట్ కి మళ్ళీ పూర్ణం జీరో గాని ఇన్ఫినిటీ గాని వస్తుంది. ఇది ఒక టైప్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. లేదంటే అరవిందో ఘోష్ గారు ఇంటర్ప్రిటేషన్ ప్రకారం పూర్ణ అంటే ఇప్పుడు మనం ఆత్మన్ అంటాం, బ్రహ్మన్ అంటాం కదా, మనకేంటంటే ఈ రెండు అద్వైత సిద్ధాంతంలో ఒక రకంగా ఉంటుంది, విశిష్ట అద్వైతంలో ఒక రకంగా ఉంటుంది, ద్వైతంలో ఒక రకంగా ఉంటుంది. సో ఎలా చూసినా గానీ ఈ పూర్ణస్య పూర్ణమాదాయ అన్నప్పుడు మనం ఏంటి ఆత్మన్ అంటే మనిషిలో ఉండే ఆత్మ, లేకపోతే బ్రహ్మన్ అంటే మొత్తం యూనివర్స్ లో ఉండే ఆత్మ, ఈ రెండు కూడా ఇన్సెపరబుల్ అనే విధంగా వచ్చే అర్థం అండి ఇది. సో ఓకే, ఇంటి నేను ఒక పాయింట్ చెప్పేసి మేబీ యూ కెన్ కంటిన్యూ. ఓకే, ఇంటిగ్రల్ యూనిటీ అంటే ధార్మిక ట్రెడిషన్స్ గురించి అని చెప్పుకున్నాం కదా, వీటిలో డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్స్ ఉన్నా గానీ అన్ని ఒక ఒక కాన్షియస్నెస్ గురించి చెప్తాయి, యూనివర్స్ యూనివర్సల్ కాన్షియస్నెస్, దానిలో మనిషి ఎలాగా యునైట్ అవుతాడు. మనిషి అంటే యాజ్ సచ్ మనిషిలో ఉండే ఆత్మ, మొత్తం యూనివర్స్ లో ఉండే యూనివర్స్ లో ఉండేది కూడా ఆత్మ అనే దీని కాన్సెప్ట్ ఉంటుంది. దేవుడు అనేది మనకి ఒక చిన్న పార్ట్, దేవుడు పట్టు ఫలానా దేవుడు అని అంటున్నాం కానీ, బట్ ఏంటంటే యూనివర్స్ కి ఒక ఆత్మ ఉంటుంది, మన ఆత్మ యూనివర్స్ లో కలుస్తుంది అనేది. సో అది ఇంటిగ్రల్ గా ఉంటుంది, మనం అది కామన్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ డిఫరెంట్ అద్వైతంలో తీసుకున్నా గానీ అద్వైతంలో రెండు సపరబుల్, రెండు సపరేట్ చేయలేము అనేది ఇది ఉంటుంది. విశిష్ట అద్వైతంలో స్పెసిఫిక్ గా మనం ఒక ఇది పెట్టుకుని మనం దాన్ని అచీవ్ చేయాలని, ద్వైతంలో అయితే రెండు డిఫరెంట్ అని
అవును
అంటే ప్రిన్సిపల్ గా ఉన్నా గానీ యూనిట్ అవుతుంది, ఫైనల్ స్టేజ్ లో యూనిట్ అవుతుంది. మనం ఎక్కడికో స్వర్గానికి వెళ్ళిపోతాం, అక్కడ ఏదో ఇది ఉంటుంది అనే దేవు అక్కడ మళ్ళీ అంటే ఫైనల్ గా ద్వైతంలో చెప్పేది కూడా మనం దానిలోకి మమాయకం అయిపోతామనే ఐక్యం అయిపోతామనే చెప్తారు కానీ దేవుడు ఉంటాడు మనం స్వర్గంలో కూర్చుంటామనే అనే థాట్ ఉండదు. యా
ఇది సింపుల్ గా అర్థం చెప్పాలంటే ఇంటిగ్రల్ యూనిటీ సింథటిక్ యూనిటీకి ఈయన చాలా మంచి ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో ఇంటిగ్రల్ యూనిటీ అనే పదానికి అర్థం ఏంటంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమైపోతుంది మన శ్రోతలకు కూడా, మన ఫేస్ లో స్మైల్ ఉంటుంది కదా, మనం ఫేస్ స్మైల్ కెనాట్ ఎగ్జిస్ట్ అంటే స్మైల్ సపరేట్ గా ఉండదు, ఫేస్ లో ఫేస్ నుంచి సపరేట్ గా స్మైల్ ఉండదు. అంటే మనం మన మన బాడీకి ఫేస్ లేకుండా మనం స్మైల్ చేయలేం, అంటే నవ్వలేం మనం. కానీ స్మైల్ కి సంబంధం లేకుండా స్మైల్ నువ్వు స్మైల్ చేయకపోయినా చేసినా ఫేస్ అనేది ఉంటుంది. సో ఈ స్మైల్ కి ఫేస్ కి ఉన్న రిలేషన్షిప్ ఇంటిగ్రల్ యూనిటీ. ఓకే, సో అలాగే దీన్ని ఇంకోటి ఏంటంటే, అలాగే సింథటిక్ యూనిటీకి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఆటోమొబైల్లో చాలా పార్ట్స్ ఉంటాయి కదా, ఈ పార్ట్స్ అన్నిటినీ కలిపితే కానీ ఆటోమొబైల్ నడవదు. ఓకే, సో ఆటోమొబైల్ యొక్క అస్తిత్వం అంటే కారు యొక్క అస్తిత్వం దాని పార్ట్స్ అన్నిటినీ కలిపితే కానీ ఉండదు అన్నమాట.
అవును, ఎగ్జాక్ట్లీ,
దీని పార్ట్స్ అన్నిటినీ కలిపితే కానీ ఉండదు, అది సూపర్ హీరోలా అవుతుంది అనమాట. అంటే వీటన్నిటికీ వ్యత్యాసంగా ఉంటుంది. ఫేస్ కి స్మైల్ కి ఉన్న రిలేషన్షిప్ అలా కాదు, ఫేస్ ఇండిపెండెంట్ గా ఎగ్జిస్ట్ అవుతుంది, వెదర్ యూ స్మైల్ ఆర్ నాట్, ఈచ్ ఫేస్ హ్యాస్ ఇట్స్ ఓన్ మేనిఫెస్టేషన్. సో స్మైల్ ఉండాలా లేదా, స్మైల్ డెఫినెట్ గా ఫేస్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట.
అవును అవును, ఎనర్జీ అంటే యా. సో దీనిలో ఏంటంటే అది సింథటిక్ మీనింగ్ ఇట్ సెల్ఫ్ సింథటిక్ అంటే మనం అతికిచ్చి పెడుతున్నాము. సో
ఇంకొక పేర్లు ఇంకా చాలా సాంస్క్రిట్ టర్మ్స్ కూడా ఇచ్చారు ఈయన, సంథింగ్ లైక్ తత్ ఏకం, సత్, బ్రహ్మన్, భగవాన్, శివ, ఈ పదాలన్నీ కూడా ఈ టర్మ్స్ అని మనం యూజ్ చేస్తాం బేసిక్ గా వీటిని చెప్పడానికి. అట్లాగే ఇంకొక ఫేమస్ డిస్టింక్షన్ ఏంటంటే, క్రియేషన్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ గాడ్. ఇందాక మనం అనుకున్నట్టుగా దేవుడు ఎక్కడో ఉంటాడు, పైన ఎక్కడో ఆకాశంలో కుర్చీ వేసుకుని కూర్చుంటాడు అనేది
లేదు మనకి. మనకి ఫేమస్ పోయమ్ ఒకటి ఉంది కదా, తెలు పోతనామాచ్యుడు రాశాడు, అందులో గజేంద్ర మోక్షంలో, గజేంద్ర మోక్షం కాదు సారీ, ప్రహ్లాదుడు చెప్ అది ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ, ఇందు గలడ సందేహము వలదు ఎందెందు వెతికి నందందే కలడు, అట్లా వస్తుంది.
ఇందుగలడు అందు లేడని సందేహం వలదు సర్వోపతముగా చక్రి, తర్వాత ఎందెందు వెతికినా అందందే గలడు
అందే గలడు. సో ఈ టాపిక్ అలాగే ఇది ఇది టోటల్లీ డిఫరెంట్ అన్నమాట మోనోథీజం కి పాలిథీజం. మనం పాలిథీజం అంటున్నాం కానీ అది నిజానికి పాలిథీజం కాదు మనది, నిజానికి మంది కూడా మోనోథీజమే. కాకపోతే ఏంటంటే మనం రకరకాల రూపాల్లో రకరకాల మానిఫెస్టేషన్స్ లో మనం చూస్తాం ఒకే దేవుణ్ణి. అట్లాగే
అదే మనకి బలహీనత అయిందేమో అనుకుంటాను, ఎందుకంటే అలా మనం అందరూ ఒకటే అనే సిద్ధాంతం మనకు అలా వచ్చింది, ఎందుకంటే మనం రాముడైనా దేవుడు అంటాము, ఈశ్వరుడైనా దేవుడే అంటాం, ఈ వీళ్ళు దేవుడు కాదు ఇది వీళ్ళు దేవుడు అనను. సో మనం మన వైపు మన పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చూస్తే ఇప్పుడు అబ్రహామిక్ రిలీజన్ లో ఉండే ఎవరైతే గాడ్ ఉన్నాడో అతను కూడా ఓకే, వీళ్ళ మన మన దీనిలో మనం ఎలా కొలుస్తున్నామో వాళ్ళు అలానే కొలుస్తున్నారు, సో అది కూడా ఒకటే అనే యాటిట్యూడ్ మనకు అలా వచ్చిందని నేను అనుకుంటున్నాను. కానీ టు ద కాంట్రరీ, అసలు వాళ్ళకైతే వాళ్ళ దేవుడే దేవుడు, ఇంకా మిగతా దేవుళ్ళు అందరూ దేవుళ్ళు కాదు అనే దీనిలో ఉంటారు. కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు, మనం యాక్సెప్ట్ చేసి మనకి ఇన్హరెంట్ గా ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేయగలుగుతాం. సో అది అంటే ఐడియల్ సిచ్యువేషన్ లో అది కరెక్టే, నిజమే కానీ బట్ మనకి ప్రాక్టికల్ గా ఉంటున్న వాటిలో నాకు తెలిసి ఈ పర్టికులర్ ఇష్యూ వల్ల మానిపులేషన్స్ జరిగాయి, జరుగుతూ ఉన్నాయి.
మనం
దాని గురించి అవగాహన లేకపోతే ఫ్యూచర్ లో కూడా జరుగుతాయి. అందుకనే
దానికే వీనేమంటారంటే మ్యూచువల్ రెస్పెక్ట్ అనే కాన్సెప్ట్ ని. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, శివుడికి విష్ణుకి మధ్యలో భేదం ఒకనొక టైంలో వచ్చింది కదా, కానీ దాన్ని ఈజీగానే సాల్వ్ చేసేసేయగలిగారు. ఎందుకు అంటే మనకున్న ఈ బలం వల్లే.
అవును అవునవును.
ఇంకో చోట అయితే సాల్వ్ అవ్వలేదు, మనం సాల్వ్ చేయలేము మనం దాన్ని
ఇంకో
ప్లేస్ లో. ఎందుకంటే ఈ డాక్ట్రిన్ అనేది ఉంది కాబట్టి సాల్వ్ చేయలేము అప్పుడు అక్కడ. ఇంకొకటి చెప్తాడు ఈయన ఏం చెప్తున్నాడంటే, అబ్రహామిక్ అబ్రహామిక్ రిలీజియన్స్ లో గాడ్ ఒక క్రియేటర్ అనమాట, అంటే సృష్టికర్త ఆయన. ఆరు రోజుల్లో క్రియేట్ చేసి అట్లా ఉంటుంది కదా. సో సృష్టికర్త మనకు అలా కాదు, గాడ్ ఈస్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచమే గాడ్, ఈ ప్రపంచమే మనకు దేవుడు. సో ఆయన ఏమంటారంటే అసలు నిజానికి బ్రహ్మన్ అండ్ ద మానిఫెస్టేషన్స్ ఆఫ్ బ్రహ్మన్ అంటే ఈ జీవాత్మ అయినా పరమాత్మ అయినా ఇన్సెపరబుల్ రెండు యాసెడ్. సో దీన్ని వెస్ట్రన్ ఫిలాసఫర్స్ ఏమన్నారంటే ప్యానంతీజం అన్నారంట, నాట్ ప్యాన్థీజం కాదు ప్యానంతీజం అంటారట వెస్ట్రన్ ఫిలాసఫర్స్. సో అది బుద్ధిజం లో కూడా ఇలాంటి ఐడియాసే ఉన్నాయి కొన్ని అని అంటారు అనమాట. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, అసలు టర్మ్ దేవ, మనం దేవ అని ఎవరినైతే అంటున్నామో ఆ టర్మ్ కి అర్థం ఏంటి, మనం గాడ్ గా ట్రాన్స్లేట్ చేస్తున్నాం దాన్ని ఇంగ్లీష్ లోకి. దేవాని యాక్చువల్ గా దేవ అంటే అర్థం ఏంటి, వన్ హూ పొసెస్ ఆర్ గివ్స్ సంథింగ్ ఆఫ్ వాల్యూ, మనకి ఏదో ఒకటి అనుగ్రహించేవాడు అంతే కదా ఎవరైనా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏమవుతుందంటే, సేజ్ గివ్స్ నాలెడ్జ్ అంటే మనకి గురువు గారులు అందరూనేమో మనకి జ్ఞానాన్ని ఇస్తారు, పేరెంట్స్ మనని గైడ్ చేస్తారు, సన్ గివ్స్ లైట్ అండ్ ట్రీస్ గివ్స్ ఆక్సిజన్. సో ఇలా మనం వాళ్ళందరూ మనకి దేవాసే.
అవును, దేవోభవ, మాతృదేవోభవ,
పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. సో ఇది ఈ శ్లోకాన్ని అబ్రహామిక్ రిలీజియన్స్ వాళ్ళు చెప్పలేరు, భావించలేరు. అది అదొకటి. సెకండ్ ఏంటంటే ఇంకా దీనికి ఒక చిన్న చార్ట్ లాగా వేసారు, నువ్వు చూసావా అది? నువ్వు చెప్తావా?
రైట్ రైట్, యా గో అహెడ్, నేను మధ్యలో.
యా, సో ఆయన నేను ఇందాక చెప్పినట్టుగా ది అల్టిమేట్ రియాలిటీ ఎట్లాగా అంటే, ధార్మిక రిలీజియన్స్ లో ఒక ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. అంటే మనం ధర్మార్థ కామ మోక్షాలు అంటాం కదా, సో సారీ ధర్మార్థ కామ మోక్షం కాదు, ఈ ఆశ్రమ ధర్మాలన్నీ పాటించుకుంటూ మనం ఒక ప్రాసెస్ ప్రకారం వెళ్తాం. వాళ్ళకి అలా కాదు, ధార్మిక అబ్రహామిక్ రిలీజియన్స్ లో ఏ ప్రయర్ బిలీఫ్ ఈజ్ మ్యాండేటరీ. అంటే నువ్వు యూ షుడ్ యాక్సెప్ట్ దిస్ పర్టికులర్ గాడ్ యాజ్ యువర్ గాడ్ అండ్ హీఈస్ ద ఓన్లీ గాడ్. ఈ డాక్టరీన్స్ అన్నింటినీ నువ్వు ఒప్పుకుంటేనే ఆ రిలీజియన్ లోకి వెళ్తాం.
రైట్ రైట్, అవునవును అవును.
సో అదొక పద్ధతి. అట్లాగే గాడ్ మనకి వరల్డ్ సాక్రెడ్, మనకి ప్రపంచం అనేది చాలా సాక్రెడ్, ఎందుకంటే మన చుట్టూ ఉన్న మనం చెట్లని పూజిస్తాం, పుట్టల్ని పూజిస్తాం, కొండల్ని పూజిస్తాం. ప్రకృతి ఆరాధన అనేది ఒక ఇన్హెరెంట్ పార్ట్ మనకి. డబ్బుని పూజిస్తాం, డబ్బు ఎందుకంటే మనకి లోక సంబంధమైన డబ్బు అది. డబ్బుని మనం లక్ష్మీదేవి రూపంలో పూజిస్తాం. మనకి అన్నం పెట్టేది మన సరస్వతి అంటాం మనం. సో విద్యని పూజిస్తాం. సో మనం లోక సంబంధమైన విషయాలన్నింటినీ పూజిస్తాం పరిశుభ్రంగా.
అవును అవును,
మనం వాటిని సీక్రెట్ గా భావిస్తాం. అందుకనే మనం కాలి కింద పేపర్ ఉంటే మనం ఒప్పుకోం, పేపర్ తనకూడదు అంటాం మనం. ఓకే, సో బట్ అబ్రహామిక్ రిలీజియన్స్ లో, ఆ త్రీ రిలీజియన్స్ లో వేటిల్లో అయినా సరే, గాడ్ అండ్ వరల్డ్ ఆర్ డిస్టింక్ట్. అంటే ఈ ప్రపంచం ఆ పైన ఉన్న గాడ్ వేరు వేరు అసలు పూర్తిగా.
అవును అవును,
ఇందాక మనం అనుకున్నట్టుగా. సో ధార్మిక రిలీజియన్స్ లో ఇంటిగ్రిటీ, ఇంటిగ్రల్ యూనిటీ ఉంటుంది. వాళ్ళకేంటంటే సపరేట్ సోల్స్, అలాగే వరల్డ్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అల్టిమేట్లీ ఎగ్జిస్ట్ వాళ్ళకి. అంటే ఒక జడ్జిమెంట్ డే నాడు వచ్చి బోర్ ఊదుకుంటూ ఒక ఆయన వచ్చి నీ సోల్ని నువ్వు పాతేసిన, అంటే నువ్వు అక్కడ పాతవేసి ఉంటే నిన్ను లేపుకుని తీసుకుని వెళ్ళిపోతాడు.
అందుకే వాళ్ళు పాతేస్తారు.
యా, రెస్ట్ ఇన్ పీస్ అనే పదం కూడా అందుకనే వచ్చింది. మనం కూడా ఊరికే ఏదో రెస్ట్ ఇన్ పీస్ అని వాడేస్తాం, కానీ ఈ రెస్ట్ ఇన్ పీస్ అంటే అర్థం ఏంటంటే, క్రిస్టియన్స్ కానీ క్రిస్టియానిటీ రిలేటెడ్ డినామినేషన్స్ లో రెస్ట్ ఇన్ పీస్ అంటే వాళ్ళు చనిపోలా, వాళ్ళు పీస్, వాళ్ళు లోపల ఉన్నారు. గాడ్ విల్ కమ్ అండ్ టేక్ దెమ్, వాళ్ళని తీసుకెళ్తారు జడ్జ్మెంట్ డే రోజు.
జడ్జ్మెంట్ డే రోజు
సోల్స్ ని తీసుకెళ్ళిపోతారు. బాడీ తెలియదు నాకు. సో అట్లాగే నో డాక్ట్రిన్ అబౌట్ నాన్ బిలీవర్స్ ఇస్ ఎన్ఫోర్స్డ్. అంటే నన్ను నువ్వు నమ్మలేదు అంటే నేను చంపేస్తానను, ఇట్లాంటివి ఎన్ఫోర్సింగ్ ఉండదు. ఓకే, ఎలా అలాగే వాళ్ళకుంటుంది అది ఆటోమేటిక్ గా. దేర్ ఇస్ ఎ ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్ ఫర్ దాట్. అట్లాగే ఐఎమ్ సారీ, దేర్ ఇస్ అలాగే సాల్వేషన్ ఇస్ కలెక్టివ్. అందరికీ ఒకేసారి సాల్వేషన్ అన్నమాట. అట్లాగే మనం హ్యూమన్ యాంగిల్లో నుంచి చూసినప్పుడు ధార్మిక రిలీజియన్స్ లో మనందరం సచ్చితానందులం అన్నమాట. అంటే సత్ చిత్ ఆనంద్, ఈ మూడు లక్షణాలు కలిగి ఉన్న ఒక డివైన్ బీయింగ్ మనం కూడా. అంటే మనం అంటే నా ఉద్దేశంలో లివింగ్ బీయింగ్స్ ఏవైనా సరే, చిన్న చిన్న ఎలక పిల్ల దగ్గర నుంచి ఒక చిన్న బ్యాక్టీరియా వరకు నుంచి పెద్ద డైనోసార్ వరకు అందరూ డివైన్ బీయింగ్సే. ఎందుకంటే వాళ్ళందరూ సచ్చిత్తానందులు. ఈ మూడు లక్షణాలు వాళ్ళల్లో ఉన్నాయి. సో ఈ మూడు లక్షణాలు వాళ్ళల్లో ఉన్నాయి కానీ వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు అవుతారు సచ్చిత్తానందులు. అది పాయింట్ అక్కడ. కానీ అబ్రహామిక్ రిలీజియన్స్ లో ఏంటంటే ఒక సిన్నర్ ఇండివిజువల్, నేను ఇందాక చెప్పినట్టుగా సిన్నర్ ఆయన. అలాగే మనకి టైమ్ ఈస్ బిగినింగ్ లెస్, మనం టైంతో కొలవం మనం యాక్చువల్గా. అందుకనే మనకి రకరకాల పురాణాలు ఎప్పుడెప్పుడో వేల సంవత్సరాల క్రితం రాసినవి అట్లా చెప్తారు, ఫలానా సమయంలో జరిగింది, ఫలానా కృత యోగంలో జరిగింది, 28వ ద్వాపర యోగంలో జరిగింది, అట్లా చెప్తూ ఉంటారు కదా. సో మనకి టైం అనేది బిగినింగ్ లెస్, అనంతం మనకి అది. నా పేరు. సో అలాగే వాళ్ళకేంటంటే టైం అండ్ స్పేస్ ఉంది వాళ్ళకి. అట్లాగే నో ఎండ్ టైమ్స్ ఆర్ మనకి మోక్ష ఇండివిజువల్ గా జరుగుతుంది అన్నమాట. వాళ్ళకి డే ఆఫ్ జడ్జ్మెంట్ ఏ రోజు జరుగుతుంది. సో ఇవన్నీ ఒక చాట్ లా వేసి చెప్పారనమాట ఆయన. అట్లాగే దీని వలన వచ్చే ఫ్రీడమ్స్ గురించి కూడా చిన్న చెప్పేసుకుని వెళ్ళిపోదాము మనం క్విక్లీ. ఆయన ఏం చెప్పారంటే ఫ్రీడమ్ గురించి, జస్ట్ సెకండ్, యా, ఫ్రీడమ్ అండ్ ప్లూరలిజం అనేదా అనే ఒక సెక్షన్ లో ఆయన ధార్మిక్ రిలీజియన్స్ లో ఉన్న, అంటే ధార్మిక్ ట్రెడిషన్స్ లో ఉన్న ఫ్రీడమ్స్ గురించి చెప్పారన్నమాట. ఫ్రీడమ్ టు లెర్న్ ఫ్రమ్ వన్ విత్ ఇన్ వన్ సెల్ఫ్, అంటే మనం మనంతట మనమే మనలో మనతో నేర్చుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది సాధువులు వీళ్ళు ఉంటారు కదా, హిమాలయాలకు వెళ్ళేవాళ్ళు కానీ అట్లా వెళ్ళేవాళ్ళు కానీ, లేకపోతే గృహస్థాశ్రమంలో అంటే ఒక గృహస్థుగా మనం జాబ్ చేస్తూ ఇంట్లో కూర్చుని మనం ఏం చదువుకోవాలన్నా కూడా మనంతటా మనం మనలో మనతో చదువుకోవచ్చు. నాతో నేను, నాతో నేను సహగమిస్తూ నాలో నేనే రమిస్తూ అని పాట ఉంది కదా అట్లాగా.
అది ఇండిక్ సీతారాం శాస్త్రి గారి, కరెక్ట్.
యా, అట్లాగే ఫ్రీడమ్ ఫ్రమ్ కండిషనింగ్ అండ్ కర్మ. ఓకే, సో దేర్ ఇస్ ఎ వే దట్ యూ కెన్ ఫ్రీ ఫ్రమ్ యువర్ సెల్ఫ్. నీ కర్మ నుంచి నిన్ను నువ్వు తప్పించుకోవాలి, ఎవరు తప్పించరు. గాడ్ వచ్చి నువ్వు నిన్ను తప్పిస్తాను అని గాడ్ చెప్పడు ఊరికే, వచ్చి ఊరికే ఎక్కడ పడితే అక్కడ. అట్లాగే దీన్ని మిస్కన్సెప్షన్ చేశారు ఫ్యాటలిజం అని, కర్మ నా కర్మింతే అని అంటూ దాన్ని కర్మ తిరిగిని కొంచెం రాంగ్ గా పోర్ట్రే చేశారు వెస్ట్ లో అని కూడా అంటాడు అనమాట ఈయన. అట్లాగే
వాళ్ళు కూడా కొంతమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళు కూడా ఏంటంటారంటే కర్మ సిద్ధాంతం వల్ల మనం బద్ధకస్తులు అయిపోయాము, ఎటు జరిగేదే కదా అని మనం కూర్చుంటామని. పని చేయము మనం బద్ధకస్తులు అయిపోతాం. అది నిజానికి, అది వాస్తవంగా అది నిజం కాదు. కర్మ సిద్ధాంతం అంటే మనం చేసే కర్మ, మనం పని చేస్తే దానికి ఫలితం ఉంటుంది అని చేస్తాం కానీ అదే డెస్టినీ కాదు. కర్మ అంటే డెస్టినీ కాదు కదా, మనం చేసే ఎవ్రీ డైలీ యాక్టివిటీని మనం దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్ ని మనం కర్మ అంటాం. సో అది డిస్టార్ట్ చేసి చూపించిన విధానం దాని. అందువల్ల కర్మ సిద్ధాంతం అనేది ఇది నాన్ ప్రొడక్టివ్, ఒక ఓన్లీ ఒక ధార్మిక్ దీనిలోనే అదేదో యోగులు మునులు చేసుకునేది, వాళ్ళకి పని పాట లేదు కాబట్టి వాళ్ళు చేసేది అనే కాన్సెప్ట్ లో తీసుకొచ్చేసారు కర్మ
సిద్ధాంతం. అవును, అదే ఆయన అంటారు అనమాట. ఇన్ ట్రూత్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కర్మ ఇస్ కాన్స్టాంట్ ఛాలెంజ్ టు యాక్ట్ వితౌట్ అటాచ్మెంట్ టు ది ఫ్రూట్స్. అదే కర్మణ్యేవాధికారస్తే అది. సో దేర్ ఈస్ అ హోల్ బ్రాంచ్ ఆఫ్ యోగా కాల్ కర్మ యోగా ఇన్ విచ్ ద స్పిరిచువల్ ప్రాక్టీస్ కన్సిస్ట్ ఆఫ్ గుడ్ వర్క్స్. సో వివేకానంద చెప్తాడు అనమాట కర్మయోగా గురించి బాగా. అట్లాగే ఫ్రీడమ్ ఫ్రమ్ హిస్టరీ అండ్ ఇన్స్టిట్యూషనల్ అథారిటీ. ఇది అద్భుతం. ఇది ఇన్స్టిట్యూషనల్ అథారిటీ, నిన్నెవరు వచ్చి నాకు మనీ ఇవ్వు నిన్ను తీసుకెళ్తాను ఎక్కడికో, లేకపోతే నువ్వు నాకు ఇవ్వాల్సిందే, లేకపోతే దేవుడు నిన్ను కొట్టి చంపేస్తాడు అని అంటానికి ఆధ్యాత్మికంగా అవకాశం లేదు హిందూయిజంలో.
అంటే నేను చేస్తే లేకపోతే నాకు అధికారం ఉంది కాబట్టి నేను చేస్తే అప్పుడు దేవుడు నిన్ను కాపాడతాడు, లేకపోతే లేదు అనేది ఉండదు. ఎవరికి ఇండిపెండెంట్ గానే ఉంటుంది. అంటే మనకి ఇప్పుడు తర్వాత ఏంటి, నువ్వు ఈ యజ్ఞం చెయ్యి, లేకపోతే ఈ యాగం చెయ్యి, లేకపోతే నీకు అది జరుగుతుంది, నష్టం జరుగుతుంది, ఇది జరుగుతుంది అని అనడం వేరు. కాకపోతే బేసిక్ గా నీ మోక్షానికి లేకపోతే
అక్కడ కూడా చాయిస్ రైట్. నిన్నెవరు వచ్చి ఒక పూజారి నీ దగ్గరకు వచ్చి చెప్పాడు అనుకో ఈ మాటని, నువ్వు అన్న మాటని, ఫలానా యజ్ఞం చెయ్యాలమ్మా లేకపోతే నువ్వు నష్టపోతావు అని చెప్పినప్పుడు యూ కెన్ వెరీ వెల్ డిసగ్రీ విత్ హిమ్.
అది
ఇప్పుడు క్రిస్టియానిటీలో కానీ ఇలా ఎలా ఉంటుందంటే డెనామినేషన్ లో వాళ్ళకి మెంబర్స్ ఎంత మంది ఉన్నారు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నువ్వు చర్చ్కి వెళ్ళలేదు, ఫలానా సండే పొద్దున్న చర్చ్కి వెళ్ళకపోతే దే విల్ ఆస్క్ యూ నువ్వెందుకు రాలేదు, నువ్వు ఇట్లా చేయరా, తప్పు కదా,
ఖచ్చితంగా రావాలి కదా,
రావాలి కదా. అలాగే ఇఫ్ యూ డోంట్ పే మనీ నిన్ను అంటే నా ఉద్దేశం ఐ మీన్ చనిపోయిన తర్వాత అక్కడ బరీ చేయడానికి కానీ వాటికి ఒప్పుకోరు కొన్నిసార్లు. నీ చర్చ్ మెంబర్షిప్ సరిగా లేదని అట్లా చెప్తారు. ప్రియాంక చోప్రా వాళ్ళ నానమ్మ ఎవరో ఆవిడ క్రిస్టి అంట. సో కేరళలో చర్చ్ నిరాకరించింది ఆమె ఆమె ఇందులో లేదని. అంటే ఆమె ఒక హిందూ హస్బెండ్ ని పెళ్లి చేసుకుందామె. దే ఆర్ ఫ్రమ్ బీహార్. సో పాయింట్ ఏంటంటే అట్లా ఎవరు చేయరు. వచ్చి నిన్ను మభ్య పెట్టే వాళ్ళు ఉంటారు. మీరు 100,000 రూపాయలు మీరు పలానా సుదర్శన హోమం చేయించండి మీకు 2 కోట్లు వస్తాయి అట్లా చెప్పే వాళ్ళు
ఉంటారు. మెటీరియల్ బెనిఫిట్స్ చూపిస్తారు కానీ అది మన 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 ముక్తి కోసం అదే. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు సే. ముక్తి కోసం ఇలాగ చేయండి అనేది ఎలా ఎలాంటి ఇది మనకు ఉండదు. అది ఒప్పుకోవాల్సిన పని కూడా లేదు. కరెక్ట్. ఇన్స్టిట్యూషనలైజ్ అయినప్పుడు అంటే నీ పాయింట్ ఏంటంటే ఇన్స్టిట్యూషనలైజ్ అయినప్పుడు అంటే అధికారం నీ నువ్వు దేవుడికి చేరే మార్గం నా ద్వారానే అనే అధికారం ఒకళ్ళు ఒకళ్ళ దగ్గర ఉంటుంది. అబ్రహామిక్ రిలీజియన్స్ ఎవరైనా కానీ ఇమామ్ అయినా కానీ లేకపోతే ఒక పర్టికులర్ ప్రీస్ట్ అయినా క్యాథలిక్ ప్రీస్ట్ కానీ లేకపోతే ప్రొటెస్టెంట్ ప్రీస్ట్ కానీ లేకపోతే ఎవరైనా కానీ వాళ్ళ ద్వారానే జరుగుతుంది అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ కలెక్టివిజం గురించి చెప్పినప్పుడు నాకు ఒక పోయమ్ మనకి ఇప్పటికి కూడా పిల్లలకు చెప్తారు. ఆర్ యు స్లీపింగ్ బ్రదర్ జాన్, మార్నింగ్ బెల్స్ ఆర్ రింగింగ్, డింగ్ డాంగ్ డింగ్, ఏదో సంథింగ్. అదేంటి బేసిక్ గా ఏం చెప్తున్నాడు అంటే సండే పూట నువ్వు నిద్రపోకూడదు, నువ్వు చర్చికి వెళ్ళాలని చెప్తున్నాడు. అది మనం మనం పోయం కింద మనం కూడా చెప్పేస్తుంటాం.
ఇంకోటి ఏంటంటే ఇంకా లాస్ట్ ఫ్రీ అంటే ఇంకొకటి ఉన్నాయి. ఫ్రీడమ్ టు చూజ్ ఏ పర్సనల్ పాత్. అంటే చాలా మంది ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే రామాయణం మహాభారతం వీటితో మేము నమ్మమండి, మేము కేవలం వేదిక్ గాడ్స్ నే నమ్ముతాం అనే ఒక సెక్స్ కొన్ని ఉన్నాయి. అట్లాగే కొంతమంది శివుణ్ణి పూజిస్తా అట్లా, లేకపోతే కొంతమంది తాంత్రిక పద్ధతుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. సో వాళ్ళందరికీ దే హ్యావ్ దేర్ ఓన్ ఫ్రీడమ్ టు చూజ్ ఏ పర్సనల్ పాత్.
చర్వాకులు కూడా ఉన్నారు కదా,
చర్వాకులు ఉన్నారు. స్వధర్మ స్వధర్మ అంటాం దాన్ని. సో చర్వాకులు ఇప్పుడు ఇప్పుడు ఉన్నారా అంటే లేకపోవచ్చు కానీ, బట్ థాట్ థాట్ ప్రాసెస్ అయితే మనం బాబు గోగినేని వాళ్ళని చూస్తున్నాం. వాళ్ళు చర్వాకులు కాదు, వాళ్ళు వాళ్ళు దే ఆర్ వెస్ట్రన్. యా దే ఆర్ వెస్ట్రన్ ఎథిస్ట్లు అంతవరకే.
అవునవును, ఆ టెంప్లేట్ ని తీసుకొచ్చి మనకు రుద్దుదామని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు ఫేమస్ అయిపోవచ్చు కదా అని.
అదే ఆ టెంప్లెట్ అక్కడ కూడా ఏంటి, అక్కడ కూడా ఒక దీనిలానే ఉంటుంది. సంథింగ్ లైక్ క్రిస్టియానిటీ వితౌట్ గాడ్. ఎథిజం అనేది వెస్ట్ లో, వెస్ట్ లో ఎథిజం ఎలా ఉంటుంది అంటే క్రిస్టియానిటీ వితౌట్ గాడ్. అంటే ఇప్పుడు మనం చెప్పినన్నిటిలోనూ గాడ్ అనే నెంబర్ గాడ్ అనే మనిషిని తీసేస్తే ఏముంటుందో అదే ఉంటుంది. అంటే ఎక్స్క్లూజివిటీ ఉంటుంది, మేకింగ్ ఫన్ ఆఫ్ అదర్స్ ఉంటుంది, ఇఫ్ పాసిబుల్ గో అండ్ కిల్ అదర్స్ అని ఉంటుంది. కమ్యూనిజం అదే కదా.
అవును,
గో అండ్ డెస్ట్రాయ్ మ్యాగ్నిఫిషియంట్ స్ట్రక్చర్స్, ఎందుకంటే అవన్నీ తప్పు. ఇవన్నీ పార్టే.
అండ్ అండ్ అంటే మన మన స్క్రిప్చర్స్ లో ఉన్న ఇవి కూడా ఏంటి, దేవుడి గురించి దేవత గురించి వర్ణన కూడా అంగాంగ వర్ణన లేకపోతే ఫలానా ఇది అనే, అంటే దాన్ని కూడా రాంగ్ చేసి, అంటే న్యూడిటీ న్యూడిటీ ఇస్ రాంగ్. న్యూడిటీ కూడా కాదు, మనం దాన్ని న్యూడిటీ అనం. మనం 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 ఎక్స్ప్లెయిన్ చేసేది అది దేవుడి ఇంక్లూజివ్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ సపరేట్ గా మనం ఏది దాన్ని బయటికి తీసుకొచ్చి వీళ్ళు చెప్తారనమాట. ఏది ఫేమస్ ఇదేంటంటే సుప్రభాతంలో కమలాకర్ సో అది తీసుకొచ్చి అది అది తప్పు అన్నాం. అంటే ఇవన్నీ ఏంటంటే క్రిస్టియానిటీ వాటిలో ఉండే ఇవే అనమాట. వాళ్ళు కూడా ఇవే యూస్ చేస్తారు, వాళ్ళు కూడా ఇవే యూస్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తప్పు సిన్, అవన్నీ సిన్స్ వాళ్ళకి. వాళ్ళకి ఏంటంటే ఇలా ఉండకూడదు, ఏంటి ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటి, ఇలా ఇలా చేయడం ఏంటి అనేది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ దీనిలో కూడా కనిపిస్తుంది. లేకపోతే నువ్వు ఇంక్లూసివ్ గా చూసేటట్టయితే మనం వారిని అతను దేవుడు ఇది దిస్ ఇస్ క్లాసిక్ ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుడు కూడా అతను ఒక మనిషి కాబట్టి మహాపురుషుడు, అతను అతను కూడా దైనందిన కార్యక్రమాలు ఆయనకు కూడా ఉంటాయి. అలాంటి దీన్ని నువ్వు అలా మేలుకో స్వామి అని మనం చెప్తున్నాం బేసిక్ గా. అంతే కదా, మనం కూడా హీ వీఆర్ ట్రీటింగ్ హిమ్ యాజ్ వన్ ఆఫ్ వన్ అమాంగ్ అస్. బట్ యాజ్ ఎ సుప్రీం బీయింగ్ నువ్వు మేలుకో ఉత్తిష్ట ఉత్తిష్ట అని చెప్పి మనం సూత్రపాత్రంలో చెప్తాం. ఇలాగా వృక్షులందరూ నీకు పూజ చేస్తున్నారు, నువ్వు లే, లేకపోతే సూర్యుడు ఇలాగా ఆరెంజ్ దీనిలో వచ్చాడు, ఇప్పుడు మేలుకో, ఇలాగా మనం అన్ని చెప్తున్నాం. దానిలో భాగంగా మనం ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఇవన్నీ ఏంటంటే వీటిని రంధ్రాన్వేషణ చేసి తీసుకొచ్చి ఇవి తప్పు అని చెప్పి మొత్తం రిలీజింగ్ తప్పు, లేకపోతే అలాగా అబ్యూజివ్ గా మనని చేయడం అనేది.
అవునవును, అసలు ఆ వీడియో చూస్తే అంటే మనం లెట్స్ నాట్ గో ఇన్ టు ఇట్, మళ్ళీ అంటే అతనికి అతనికి సెక్స్ పట్ల ఉన్న సంకుచిత మనస్తత్వం అంటే నేరో మైండెడ్నెస్ ని ఆ క్లిప్ చెప్తుంది అనమాట. అంటే అదేదో తప్పు అన్నట్టు.
అవును,
ఇన్ఫాక్ట్ అక్కడ పద్మావతితోనే కదా అక్కడ భూతుందే అనుకున్నా కూడా పద్మావతి వెంకటేశ్వర స్వాముల యొక్క దాన్ని వర్ణిస్తున్నాడు దేవుడు. ముందు రోజు రాత్రి ఇలా ఉన్నావు బాబు అని చెప్తున్నాడు.
అవును,
నీకెందుకు సంకుచిత మనస్తత్వం ఉండాల్సిన పని ఉంది దాంట్లో?
అసలు నువ్వు పుట్టింది ఎలా పుట్టావు?
అంతే కదా
దాదా, మన మరి మన మన దానిలో అవి దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్. దాన్ని కూడా పాపం అనే కోణంలో చూడడం వల్ల, పాపం లేకపోతే జిగుప్స లేకపోతే ఇవన్నీ చెప్పకూడదు అనేది దీనిలో వచ్చిన ఇవి అనమాట. ఐ థింక్ వీఆర్ డిస్కసింగ్ ఆన్ ఎ సపరేట్ టాపిక్, బట్ ఎందుకంటే అయినప్పటికీ కూడా ఏంటంటే మనకి సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి వాటిని ఖండించాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఈయన ఏదో మేధావి అని మనం చెప్పుకుంటాం, కానీ ఈ మేధావితనంలో డొల్లతనం కూడా కనిపిస్తుంది. ఇది ఎందుకు వస్తుందంటే, నువ్వు చెప్పినట్టు క్రిస్టియానిటీ వితౌట్ గాడ్ అనే మైండ్ సెట్ ఉండడం వల్ల వస్తుంది. మనకి టు ద కాంట్రరీ చార్వాకుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు దానిలో గాడ్ అనే కాన్సెప్టే లేకపోయినా కానీ వాళ్ళకున్న ప్రాక్టీసెస్ వల్ల వాళ్ళు వాళ్ళ పదం వేరే విధంగా ఉంటుంది వాళ్ళు. సో వాళ్ళు విమర్శనలకు తావలేదు. మనం అందరం మ్యూచువల్ రెస్పెక్ట్ అంటే ఈ కాన్సెప్ట్ మ్యూచువల్ రెస్పెక్ట్ కింద మనం చేసుకుంటే డిఫరెంట్ పాత్స్ మనం ఫాలో అయినప్పటికీ ఒకళ్ళని ఒకళ్ళు విమర్శించుకోవాలనే బేసిక్ కండిషన్ ఏం లేదు.
అది సో అది ఇంకా చివర ఫ్రీడమ్ పాయింట్ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఆఫ్ డైటీ అంటే ఇష్టదేవత. ఇందాక మనం పర్సనల్ పాత్ ఎలాగో ఇష్టదేవత అది కూడా మనం చేసుకోవచ్చు అనమాట. దీని తర్వాత ఏం చెప్తారంటే ఇప్పుడు ఈ సింథటిక్ యూనిటీలో ఉన్న వెస్ట్రన్ రిలీజియన్స్ అన్ని ఇంటిగ్రల్ యూనిటీ తీసుకురావడానికి తమ తమ రిలీజియన్స్ లో ఇంటిగ్రల్ యూనిటీని తీసుకురావడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలు, వాటి హిస్టరీ, అలాగే వాళ్ళు ఎలా డిమినిష్ చేయడానికి ఎలా ఈ ఇండియన్ రిలీజియన్స్ కానీ ధార్మిక రిలీజియన్స్ కానీ ఎలా డెమనైజ్ చేయడానికి ప్రయత్నించారు అనే దాని మీద తర్వాత భాగం అంతా సాగుతూ ఉంటుందండి. కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే యూనిటీ అనేది ఎట్లా వర్క్ అవుతుంది మన దేశంలో. మనందరం కొట్టుకోకుండా ఉన్నామంటే 1000 పీపుల్కి ఒక గన్ను లేని కానిస్టేబుల్ ఉన్నా కూడా మన దేశంలో క్రైమ్ రేట్ అటు ఇటుగా ఉంది. ఎందుకు అంటే అంటే చాలా నార్మల్గా వదులుతున్నారంటే, ఇంక్లూడింగ్ ఆల్ అదర్ రిలీజియన్స్ ఆల్సో. దానికి కారణం ఏంటంటే ఈ ఇంటిగ్రల్ యూనిటీ అనేది ఉండటం వల్లనే. అది మన దేశంలో ఉంది, ఇప్పటికి కూడా ఉంది, కానీ దాన్ని చంపేయడానికి కంకణం కట్టుకుంటున్నాయనేది నా యొక్క ఈ గవర్నమెంట్లు కానీ ఈ వెస్ట్రన్ కాన్సెప్ట్స్ కానీ దాన్ని చంపడానికి కంకణం కట్టుకున్నాయనేది నా ఇది అనమాట చివరి కంక్లూషన్.
రైట్, నసీరుద్దీన్ షా లాంటి ఇంటెలెక్చువల్స్ కానీ.
దట్స్ కరెక్ట్. సో అది ఈ టాపిక్. సో నెక్స్ట్ సెగ్మెంట్లోకి వెళ్దాం ఆనంద్.
యా ముందు దానికంటే ముందర ఒక చిన్న ఇది, మనం ఇందాక రిపబ్లిక్ సమ్మిట్ గురించి చెప్పుకున్నప్పుడు వామదేవ శాస్త్రి లైక్ డేవిడ్ ట్రాలీ అండ్ సద్గురు జగి వాసుదేవ్ కాన్వర్సేషన్ జరిగిందని చెప్పా అనుకున్నాం కదా, అది డెఫినెట్ గా మీరు యూట్యూబ్ లో చూడండి. దానిలో సద్గురు ఆయన ఆయన ఒక మాట అన్నారనమాట, లైక్ నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి ట్రెండ్ కూడా అదే వస్తుంది. ఈ ఈ సింథటిక్ యూనిటీ వల్ల, సింథటిక్ యూనిటీ అంటే కొన్ని ఆ పార్ట్స్ ని మనం జాయిన్ చేసి వాటిని ఎప్పుడు మెయింటైన్ చేస్తే గానీ అది అది ఏంటి అది ఆ ఇంటాక్ట్ గా ఉండదు కదా. సో ఆయన ఏమంటారంటే, ఒకప్పుడు ఒక ఒక 30 ఇయర్స్ బిఫోర్ జనరేషన్ లో హెవెన్ ఎవరు ఎంతమంది హెవెన్కి వెళ్తామంటే దాదాపు 50% వాళ్ళు చేయత్తే వాళ్ళు, ఇప్పుడు తగ్గిపోయింది. హెవెన్కి వెళ్ళడం అనేది కాన్సెప్ట్ తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే ఇప్పుడు ఆలోచించ హెవెన్స్ ఆయన ఆయన మెటఫరికల్ గా యూజ్ చేసింది హెవెన్స్ ఆర్ ఫాలింగ్ అపార్ట్. హెవెన్స్ గురించి ఆలోచించడం అంటే అది రేషనల్ కాదు అనే థాట్ వస్తుంది మనుషులకి. ఇలాంటి ఫేజ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ అవర్ ఇండిక్ థాట్ టు రేజ్ అనేది ఆయన చెప్పారు. ఇవన్నీ ఎందుకంటే మనకి ఇంటిగ్రల్ యూనిటీ ఉండడం వల్ల హెవెన్ లేకపోతే గాడ్ అనే కాన్సెప్ట్ లేకపోయినా మన మన ఇది ఉంటుంది కాబట్టి ఇండిక్ థాట్ అనేది సనాతన ధర్మం అనేది ఐ థింక్ ఒక వర్డ్ లో చెప్పాలంటే సనాతన ధర్మం అనేది అందుకనే అయిందని నా అభిప్రాయం. అది సద్గురు కోర్స్ లో జరిగింది, అది చెప్పడం జరిగింది. సో ఐ వాంటెడ్ టు పుట్ దట్ వన్. సో అది అలా కన్క్లూడ్ చేద్దాం అనుకున్నాం అండి. డెఫినెట్ గా మనం బీయింగ్ డిఫరెంట్ గురించి ఇంకా డిఫరెంట్ టాపిక్స్ ఉన్నాయి, కేయోస్ వర్సెస్ ఆర్డర్, ఆర్డర్ అలాగా డిఫరెంట్ టాపిక్స్ మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాము. బట్ దిస్ ఈస్ అబౌట్ సింథటిక్ యూనిటీ అండ్ వర్సెస్ ఇంటిగ్రల్ యూనిటీ. నెక్స్ట్ టాపిక్ అనంత్,
అక్షయ్ పాత్ర వాళ్ళ దాని గురించి. నువ్వు ఎప్పుడైనా ఎవరికైనా ఒక 10 మందికి పిల్లలకి అన్నం పెడుతున్నారు అనుకో, ఎవరైనా వాళ్ళని వెళ్ళి కొట్టావనుకో, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఎప్పుడైనా ఊహించావా?
ఎవరు పిల్లల్ని కొడితేనా పెట్టేవాళ్ళు?
పిల్లలకి పెట్టేవాళ్ళని కొడితే,
పెట్టేవాళ్ళని కొడితే ఏంటయ్యా ఏంటని అడుగుతారు, హెకిల్ చేస్తారు,
హెకిల్ చేస్తారు. సో ఇప్పుడు అదే జరుగుతుంది అనమాట. అక్షయ్ పాత్ర అని, సో దీని దీని మూలాల్లోకి నెమ్మదిగా వెళ్దాము. సో పాయింట్ ఏంటంటే అక్షయ్ పాత్ర అని ఒక ఫౌండేషన్ ఉంది, ఇస్కాన్ వాళ్ళు స్టార్ట్ చేశారు దాన్ని. చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అందులో, లైక్ మోహన్ దాస్ పై ఒక ఆయన. మోహన్ దాస్ పై అంటే అంతకుముందు ఇన్ఫోసిస్ లో ఉండేవారు ఆయన. ఆ తర్వాత మణిపాల్ యూనివర్సిటీ కూడా ఆయన రోల్ డైరెక్టర్ ఏదో ఆయన దానికి.
అవును, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ లోనో ఏదో
ఉన్నారు. సో మోహన్ దాస్ పై, అలాగే చెంచల్పతి దాస అని ఒక ఇస్కాన్ స్వామి ఉంటాడు అనమాట, ఆయన స్టార్ట్ చేశారు ఇది. వీళ్ళందరూ ఐఐటీలు ఐఐఎంలు వాళ్ళు గ్రాడ్యుయేట్స్ వాళ్ళందరూ, వాళ్ళు ఏం ఊరికే ఈ యాక్టివిస్టులాగా కాదు. సో ఏం జరిగిందంటే, ఇస్కాన్ వాళ్ళు కర్ణాటకలో మీ ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ఉంది, మనలాగానే మన ఆంధ్రప్రదేశ్లో లాగానే మొత్తం దేశం మొత్తం ఉంది అది మిడ్ డే మీల్ స్కీమ్. పిల్లలు ఎక్కువ మంది స్కూల్కి రావడం అనే ప్రోగ్రాంలో వాళ్ళని లాక్ స్కూల్కి ఎట్లా అట్రాక్ట్ చేయాలి అంటే మిడ్ డే మీల్ స్కీమ్ ద్వారా మధ్యాహ్న భోజనం పెడితే ఆటోమేటిక్గా స్కూల్కి వస్తారు అనేది ఐడియా అనమాట. ఇది 1930s-40s నుంచి ఉంది ఇది ఐడియా. సో మొదట్లో, సో ఇప్పుడు ఏంటంటే అక్కడ మైసూర్లో, అక్కడ సారీ బెంగళూరులో అండ్ ఓవర్ కర్ణాటకలో కూడా మేజర్ అంతా కూడా అక్షయ్ పాత్ర ఫౌండేషన్ వాళ్ళు సప్లై చేస్తారు ఫుడ్. వాళ్ళకంతా సెంట్రలైజ్డ్ కిచెన్, వాళ్ళకంతా కొంచెం ఇదంతా ఉంటుంది, సెటప్ అంతా ఉంటుంది. ఆ డిస్ట్రిక్ట్ లోనో ఆ మండలంలోనో ఎక్కడో ఒక చోట వాళ్ళకి సెంట్రలైజ్డ్ కిచెన్ ఉంటుంది. పొద్దు పొద్దున్నే 4 స్టార్ట్ చేసేసి డిస్పర్స్ చేసేస్తారు మధ్యాహ్నానికి అలా ఫుడ్ వేడి వేడి. సో గవర్నమెంట్ 5 రూపీస్ అంత ఇస్తుంది పర్ హెడ్.
ఓకే ఓకే.
సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది గ్రూప్ ఆఫ్ యాక్టివిస్టులు కలిసి ఇస్కాన్ వాళ్ళు అందులో గార్లిక్ ను ఆనియన్ వేయట్లేదు, పిల్లల టేస్ట్ పోతుంది కాబట్టి ఇస్కాన్ అని ఇందులో ఇస్కాన్ వాళ్ళ చేత నడపబడే అక్షయ్ పాత్ర ఫౌండేషన్ ఇందులో నుంచి బయటికి పంపించేయాలి. ఇది బయటికి పంపించడం ద్వారా కొన్ని కొన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే పిల్లలకి లోకల్ టేస్ట్ ఉంటుంది ఫుడ్. ఓకే, వీళ్ళు ఎలాగూ ఎగ్గులో పెట్టట్లేదు కాబట్టి ఎగ్ న్యూట్రిషనల్ ఫుడ్ అనమాట, న్యూట్రిషనల్ వాల్యూ కోసం ఎగ్, వారానికి 3 రోజులు ఎగ్ అనమాట. సో ఇవి ఇవ్వరు ఎలా, వాళ్ళదంతా రిలీజియస్ మీల్ కాబట్టి వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఇవన్నీ వైలేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని తీసేయండి, తీసేసి లోకల్లో ఏ స్కూల్కి ఆ స్కూల్కి పాపం బ్యాక్వర్డ్ వెనకబడిన తరగతుల చెందిన విమెన్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది ఇచ్చేయండి అని చెప్పారనమాట.
బట్ ఆ ఛాలెంజ్ ఉండడం వల్లే కదా ఇన్ ద ఫస్ట్ ప్లేస్ మై ఒపీనియన్ ఎన్జిఓస్ అంటే అది ఫామ్ చేయడానికి కారణమే ఇదని అని నా అభిప్రాయం.
ఎగ్జాక్ట్లీ అదే 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 అనమాట. వీళ్ళు ఏంటంటే 145, అసలు పేపర్లో ఎలా వస్తాయంటే 145 మంది సైన్ చేశారు, దాన్ని ఏమి మెన్షన్ చేశారు పేపర్లో న్యూస్ పేపర్స్ లో, మీడియా ఎలా యాక్ట్ చేస్తుందో చూడు. 145 groups అని పెట్టారు.
ఒకళ్ళు ఒక్కొక్క గ్రూప్ చేసేసారు.
ఒక్కొక్కళ్ళు ఒక గ్రూప్. నేను ఆవిడని అడిగా, ఒక ఆమె ట్విట్టర్ లో ఉంటే సిల్వియా కర్పగం ఆవిడ పేరు. ఆవిడ ఫుడ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ అంట ఆవిడ. ఆవిడ యాంటై హిందూ యాంటై బ్రాహ్మణ్ ఆవిడ ఒక ఇది కూడా రాసింది
ఆర్టికల్,
బ్రాహ్మిన్ సబ్స్ట్రక్ట్ ఇండియాస్ డెవలప్మెంట్ దాని పేరు. సో ఈవిడ ఉద్దేశంలో ఏంటంటే వీళ్ళంతా అసలు నాశనం చేస్తున్నారు దేశాన్ని, అసలు వీళ్ళకి ఇవ్వకూడదు అనే ఒక చాలా స్ట్రాంగ్ వర్డెడ్ ఇది అనమాట ఇది. ఓకే, సో ఆవిడ ఏమంటారంటే, ద ప్రెసెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అస్ కీ డెసిషన్ మేకర్స్ ఇన్ ఇండియా హ్యాస్ అడ్వర్స్లీ ఎఫెక్టెడ్ అవర్ ప్రోగ్రెస్ ఆన్ మెనీ ఫ్రంట్స్. దేర్ డీప్ రూటెడ్ సోషల్ కల్చరల్ అండ్ రిలీజియస్ మైండ్ సెట్ ఆఫ్టన్ పర్సిస్ట్ ఇన్ స్పైట్ ఆఫ్ కాంట్రరీ సైంటిఫిక్ సోషల్ ఆర్ హ్యుమానిటేరియన్ లాజిక్. అది అది అంటే ఏంటి, దాని అర్థం ఏంటంటే వీళ్ళంతా బ్యాక్వర్డ్ ఫెలోస్, వాళ్లే కీ డెసిషన్ మేకర్స్ అయ్యారు అని చెప్తోంది. అంటే కీ డెసిషన్ మేకర్స్ అవ్వడానికి ఏంటి, ఐదర్ నువ్వు లెజిస్లేషన్ లో ఉండాలి. మనం ఆవిడ పాయింట్ నే మనం తీసుకుందాం. కీ డెసిషన్ మేకర్స్ అవ్వాలంటే లెజిస్లేషన్ లో కీలకమైన, అంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నికయ్యి ఉండాలి. లేదు అక్కడ ఎగ్జిక్యూటివ్ లో పార్ట్ అయి ఉండాలి. నాకు తెలిసి ఎగ్జిక్యూటివ్ లో పార్ట్ అవ్వడానికి ఎవరు ఓట్లేరు, మెరిట్ మెరిట్ ప్రకారం పైకి వెళ్తారు.
అవును,
అందులో కూడా రిజర్వేషన్ ఉంటుంది, మర్చిపోయాను.
అదే వెయిట్ చేస్తున్నా. బట్ ఏంటంటే మెరిట్ బేస్డ్ అంటే నాట్ ఆల్ 100%, సమ్ టైమ్స్ ఇట్ ఈస్ మెరిట్ బేస్డ్.
సో మెరిట్ అక్కడ మళ్ళీ ఎగ్జిక్యూటివ్ లో ఉండాలి, లేదంటే జ్యుడిషియరీలో ఉండాలి.
రైట్,
జ్యుడిషియరీలో ఎంతమంది బ్రాహ్మిన్స్ ఉన్నారో లెక్క తీస్తే తెలిసిపోతుంది. ఓకే, సో ఇవి రాసిన దాంట్లోనే బ్లండర్ ఉందన్నమాట.
నిజానికి ఒకటి నేను అడుగుతాను, ఇంత ఫంక్షనల్ డెమోక్రసీ, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రసీస్ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ది ఏంటి ది లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్, నిజంగా ఒక పర్టికులర్ బ్రాహ్మణికల్ ఫోర్సెస్ ఉండడం వల్ల కంట్రోల్ అయ్యే దీనిలో ఉందా? ఐ మీన్ అంటే మనం అంత అంత వెర్రి వెదవలమా? మిగతా వాళ్ళందరూ అసలు అంత తెలివి లేని వాళ్ళ, లేకపోతే వీళ్ళంత మ్యాజిక్ చేసేసి మిగతా వాళ్ళ బుర్రలు పని చేయకుండా చేస్తున్నారా? సో ఇవన్నీ ఏంటంటే ఫియర్ మాంగరింగ్ తప్పితే వేరేదేం కాదు. వాళ్ళు ఉన్నారు జస్ట్ బికాస్ ఆఫ్ వన్ పర్టికులర్ కాస్ట్ ఇవన్నీ జరుగుతున్నాయంటే మేబీ ఒక మినిమం అధమాధమం కనీసం స్వతంత్రం ముందర దాకా కూడా అలా జరిగింది అనుకుందాం. ఈ 60 ఏళ్లలో మనం ఏంటి అపోజ్ చేసి ఫంక్షనల్ డెమోక్రసీ కాబట్టి వాళ్ళు ఎవరైతే అలా చేస్తున్నారు అనుకున్నామో వాళ్ళని తీసేసి మరి వేరే వాళ్ళని పెట్టుకునే వాళ్ళం కదా. వీళ్ళు కొత్తగా వచ్చి చెప్పడం ఏంటో నాకు అర్థం కాదు. యా బట్ ఎనీవేస్, అంటే వీళ్ళు ఇప్పుడు సంస్కరిస్తున్నారు, 60 ఏళ్లుగా మనం ఏమి బుర్ర పెట్టలేదు కాబట్టి వీళ్ళు
ఇప్పుడు ఈవిడొచ్చి చేస్తుంది అనమాట. సో ఇంకో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు 145 groups అని చెప్పే కదా, వాటిల్లో వాటిని బ్యాక్గ్రౌండ్ చెక్ కొంత ఒక ఈ ఆర్టికల్ హలో యా వాళ్ళ వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ చెక్ చేసింది అనమాట ఆప్ ఇండియా పత్రిక. వాళ్ళు ఏం చేశారు అంటే మొత్తం చూస్తే ఇప్పుడు బేసిక్ గా వీళ్ళు ఏ గ్రూప్ అని చెప్పారంటే జన్ స్వాస్థ్య అభియాన్ అనే ఒక గ్రూప్ ఉంది. ఇది ఒక పెద్ద నెట్వర్క్ అనమాట, అంటే 18 national networks కలిపి ఒక నెట్వర్క్. ఓకే, ఇప్పుడు ఏం చెప్పారు, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్, ఆల్ ఇండియా డెమోక్రాటిక్ ఉమెన్స్ అసోసియేషన్ అంటే ఐద్వా, అంటే ఇది కమ్యూనిస్టులది. ఓకే, భారత్ జ్ఞాన్ విజ్ఞాన్ సమితి ఇది కూడా వాళ్ళదే, బ్రెస్ట్ ఫీడింగ్ ప్రమోషన్ నెట్వర్క్ ఇన్ ఇండియా, క్యాథలిక్ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఓకే క్రిస్టియన్ మెడికల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా,
అబ్బా ఇంకోటి రెండు
నాకు తెలిసి ఇంకెక్కడ, నాకు నాకు తెలిసి హిందూ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని కానీ, బ్రాహ్మిన్ హెల్త్ లేకపోతే కమ్మా హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని కానీ ఎక్కడ నాకు తెలిసి నాకు ఎక్కడా లేదు నాకు తెలిసి. సో అలాగే సొసైటీ ఫర్ కమ్యూనిటీ హెల్త్ అవేర్నెస్ రీసెర్చ్ అండ్ యాక్షన్,
హెల్త్ వాచ్ ఫోరం, అట్లాగే సో ఇట్లా అన్నమాట. ఇవన్నీ వీటన్నిటికి మళ్ళీ ఎక్కడి నుంచో డబ్బులు ఫండ్స్ వస్తాయి, క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ నుంచి. బ్రెడ్ ఫర్ ద వరల్డ్ అంట, బ్రెడ్ ఫర్ ద వరల్డ్ అండ్ మిసిరియోర్, ఈ రెండు ఏంటంటే వీళ్ళకి మనీ పంపిస్తూ ఉంటాయి. ఎవరికి? ఈ ఏటీ జన్ స్వాస్థ్య అభియాన్ అనే వాళ్ళకి.
ఓకే, సో సో యూఆర్ డ్రైవింగ్ టు సమ్ పాయింట్ రైట్? ఏంటది? సో ఇప్పుడు ఇప్పుడు ఏంటి ఈ ఏదో లింక్ డాట్, యు హావ్ పుట్ ద డాట్స్, నౌ కనెక్ట్ దెమ్.
సో వీళ్ళకి ఏంటంటే ఇదంతా కూడా ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్. ఇట్ షోస్ అప్ యాజ్ ఇఫ్ దే ఆర్ ఫర్ ఈ వీళ్ళని ఆపడానికి అన్నమాట. అంటే డైరెక్ట్ గా ఎదుర్కోలేక, డైరెక్ట్ గా కేసులు డైరెక్ట్ గా ఎలాగూ చేయలేరు కదా ఈ డెమోక్రాటిక్ సెటప్ లో. సో ఇలాగ ఒక ఫ్రంట్ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టడం, వెనకాల నుంచి ఫండ్స్ పంప్ చేయడం, పంప్ చేసేదిగా ఈ సిల్వియా కర్పగం లాంటి వాళ్ళని పంపించడం, దాన్ని ఇట్లాగే అన్నమాట. ఇట్లా
అలాగే అంటే ఈ జుడిషియల్ యాక్టివిజం కూడా ఉంది దీని మీద, ఏమన్నా లైక్ బిల్స్ ఏమన్నా వేశారా ఆల్రెడీ, లేకపోతే జస్ట్
వేశారు అంటే పిటిషన్ ఇచ్చారు ముందు కర్ణాటకలో అయితే. ఆంధ్రప్రదేశ్ లో మరి ఇస్కానే వెనక్కి తగ్గిందని చెప్పారు అన్నమాట, ఇస్కానే టెర్మినేట్ చేసుకుంది.
మిడ్ డే మీల్ కి టెర్మినేట్ చేసుకుంది, ఈవెన్ నేను కూడా విన్నాను. బట్ ఇప్పటికీ అన్నా క్యాంటీన్స్ కి అక్షయ్ పాత్ర అనే సప్లయర్, తెలుసా అది? ఎందుకంటే నేను పర్సనల్ గా చూసాను, ఎక్కడ ఉంటుందంటే మా తెనాలికి విజయవాడ మధ్యలో ఒక హబ్ ఉంటుంది, మంగళగిరి దగ్గరలో ఒక హబ్ ఉంటుంది, అక్కడ నుండి అక్షయ్ పాత్ర ఇవన్నీ వెళ్తూ ఉంటాయి అన్నా క్యాంటీన్స్ కి. అండ్ అన్నా క్యాంటీన్స్ ఆల్సో ఈస్ అ వెరీ బిగ్ హిట్ అసలు యాక్చువల్ గా. అది మరి ఆంధ్రాలో ఎవరు కంప్లైంట్ చేయలేదు ఏంటి? లేకపోతే తర్వాత వస్తుంది ఒకటి రెండు, ఫస్ట్ ఒక చోట ఇదైతే అప్పుడు టేస్ట్లు బాగాలేదని ఇంటి వైపు కూడా వస్తారేమో, కాకపోతే కానీ అన్నం బాగుంది క్వాలిటీగా ఉంది అని చెప్పేది ఇది. ఎవరైనా క్వాలిటీగా చేస్తుంటే నీకు నీకు ఇంకా మళ్ళీ దానిలో నువ్వు దానిలో ఏంటి రంధ్రాన్వేషణ చేయడం ఏంటో నాకు.
ఇంకొక చోట తెలుసా, ఒరిస్సాలో కూడా ఇలాగే జరిగితే, ఒరిస్సాలో ఏం చేశారంటే ఇస్కాన్ వాళ్ళు ఏం చేశారంటే ఒక పని చేయండి, మీరు ఎగ్జిట్ చేయండి అలాగే. ఎందుకంటే ఈ మిడ్ డే మీల్ స్కీమ్ లో రైస్ గవర్నమెంట్ ప్రొడ్యూస్ ఇస్తుంది యాక్చువల్ గా.
ఓకే,
మీరు ఎగ్స్ వాళ్ళకి ఇచ్చేయండి, ఏది స్టూడెంట్స్ డైరెక్ట్ గా.
డైరెక్ట్ గా స్టూడెంట్స్ ఏది? స్టేట్ గవర్నమెంట్స్ ఇచ్చేయాలి,
స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేయండి
స్కూల్స్.
మీరు మాకు ఎలాగో 5 రూపీస్ పే చేస్తున్నారు కదా, దాంట్లో నుంచే మేము మీకు తిరిగి డబ్బులు ఇస్తాం.
ఓకే
ఓకే, వారానికి అది సెటిల్ అయింది అక్కడ ఒరిస్సాలో. పాయింట్ ఏంటంటే మన శ్రోతలందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, దీనికి ఒక హిస్టరీ ఉందండి. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ ఎలా పనిచేస్తుంది అనేది నేను కొంచెం చదివాను, దాన్ని ఒకసారి చెప్పేస్తాను. ఓకే, కొంచెం నేను గవర్నమెంట్ రిపోర్ట్స్ ఊరికే చూసే అసలు ఎట్లా ఉంటుంది అనేది. పాత కాలంలో ఏంటంటే లైక్ ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడా, ఇది ఎంజీఆర్ స్టార్ట్
చేశాడు,
కామరాజ్ స్టార్ట్ చేశారు యాక్చువల్ గా చెప్తే, కామరాజ్ స్టార్ట్ చేశారు. ఇది చెన్నైలో ఒక ఒక ప్లేస్ లో పెట్టేవాళ్ళు అంతకుముందు ఒక స్కూల్లో, దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకుని కామరాజ్ నాడారు స్టార్ట్ చేసిన ఒక దీన్ని ఎంజీఆర్ బిగ్ స్కేల్ చేశారంట. సో అప్పుడు మోడల్ ఎలా ఉంటుందంటే, ఎఫ్సిఐ నుంచి, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి బియ్యం వస్తాయి, అది స్టేట్ గవర్నమెంట్ దగ్గరకు వస్తాయి, స్టేట్ గవర్నమెంట్ లో ఉండేవాడు ఎవడో సైన్ చేస్తే అది డిస్ట్రిక్ట్కి వెళ్తుంది, డిస్ట్రిక్ట్ నుంచి మండల్కి వెళ్తుంది, ఇలా ఒక చైన్ ఉంటుంది. ఓకే, ఇది వరకు ఏం చేశారంటే ప్రతి స్కూల్లో మిడ్ డే మీల్ కోసం అని ఒకళ్ళని కాంట్రాక్టర్ని ఒకళ్ళని మాట్లాడుకుని, కాంట్రాక్టర్ అంటే నథింగ్ బట్ ఆ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న ఒక అమ్మాయి, ఒక ఆడావిడ, ఆవిడకి మనీ ఇస్తాము, నువ్వు అన్ని కొనుక్కుని తీసుకొచ్చి నువ్వు వంట వండేసి వాళ్ళకి పెట్టేసేయి. డీసెంట్రలైజ్డ్ సిస్టమ్ అన్నమాట. సో అప్పుడు అది దాంట్లో చాలా లోటుపాట్లు జరిగాయి. కారణం ఏంటంటే వీళ్ళు పార్ట్ ఆఫ్ ఫస్ట్ నెంబర్ వన్ ప్రాబ్లం ఏంటంటే, అందులో 5 రూపాయలు ఇచ్చేది, 5 రూపాయలు నువ్వు పెట్టమనేదేమో సాంబారు, కూరలు, ఎగ్ రోజుకు, వారానికి 3 రోజులు ఎగ్ అంతా కలిపి 5 రూపాయల్లో అవ్వదు. ఏది ఇప్పుడు ఇప్పుడైతే అసలు అవ్వదు.
అవును అవును అవును
అలాగే సో అది లాభసాటి కాదు బయట ఉన్న వాళ్ళకి
వర్కౌట్ అవ్వాలి. అవును
వర్కౌట్ అవ్వట్లా వర్కౌట్ అవ్వనప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని మార్చి ఉంచడం. ఓకే పైగా ఈ ఏదైతే బియ్యం అక్కడి నుంచి వస్తున్నాయో దీన్ని మధ్య మధ్యలో గండి కొట్టేస్తూ ఉంటారు ఈ మధ్యలో ఉన్న వాళ్ళు.
అవును ఎంతమంది ఉంటే ఎన్ని స్టాపులు ఉంటే మధ్యలో అన్ని
అంతా ఎగిరిపోతుంది ఎవరు దాన్ని ఆపలేరు. అప్పట్లో అయితే అసలు ఆపలేరు ఇప్పుడు కొంచెం అన్న ఆపచ్చు ఏమన్నా తెలియదు కానీ అసలు ఆపలేరు దాన్ని. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు సాంబార్ లో నీళ్ల సాంబారు క్వాలిటీ లేని ఫుడ్ అట్లా పెట్టడం మొదలు పెట్టారు ఈ ఆడవాళ్ళు పాపం. ఇంకో విషయం ఏంటంటే నెలకోసారి రిలీజ్ చేయాలి ఫండ్స్. వీళ్ళకి ఫండ్స్ నెమ్మదిగా వచ్చాయనుకో 2-3 మంత్స్ బిల్లులు ఆపేస్తున్నారు. అంటే నువ్వు ప్రతిరోజు ఫుడ్ పెట్టాలి నెలాఖరికి మేము డబ్బులు ఏమంటుంది గవర్నమెంట్. ఆడవాళ్ళు ఏం చేస్తారు అప్పుడు మానేస్తారు.
అవునవును అవును
అలా చాలా చోట్ల మానేశారు. ఇప్పుడు ఈ సిల్వియా కర్పగా మనవాడికి అర్థం కావాల్సింది ఏంటంటే ఇలా చాలా మంది మానేశారు. మానేసిన వాళ్ళు
మానేశారు. అండ్ ఇంకొక పర్సనల్ అబ్జర్వేషన్ ఏంటంటే కొంతమంది టీచర్స్ టేకప్ చేసిన వీటిలో వాళ్ళు వాళ్ళ స్కూల్లోనే ఒక చోట ఏంటి కొండ పెట్టేసి లేకపోతే కట్టెలు పోయి పెట్టేసి అక్కడ వండడం ఒక ఇద్దరు స్టూడెంట్స్ ని అప్పగించడం అన్నం ఉడికొందో లేదో చూడడం ఇవన్నీ చేయడం కూడా జరిగాయి. కొన్ని చాలా చాలా స్కూల్స్ లో ఇది కూడా జరిగింది. సో టీచర్స్ మీద అనమాట వాళ్ళు వెళ్ళి పాపం వాళ్ళు అక్కడ వంట వండడం క్లాసులు చెప్పడం టీచర్ స్టూడెంట్స్ చూడమండం ఇవన్నీ కూడా జరిగాయి మిడ్ డే మీల్ దీనిలో.
సో అలా దానికి గండి కొట్టేశారు అంటే అది చివరిదాకా చేరట్ల.
అవును ఎఫెక్టివ్ గా అంటే ఆబ్జెక్టివ్ ఏదైతే ఉందో అది జరగలేదు. కొన్నిట్లో జరుగుండొచ్చు కొంతమంది ఆ ఊరిని బట్టో లేకపోతే వాళ్ళు సహాయం చేయడం బట్ ఏదైనా కానీ ఎండ్ వచ్చే వాళ్ళకి లాసే జరిగింది. వాళ్ళ పాపం వాళ్ళ ఓన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ పెట్టి వాళ్ళ పొయ్యలు వాడుకుని ఇవన్నీ చేసి కూడా వాళ్ళకి లాస్ వచ్చింది.
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరిస్తారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాంబారు వండడానికి? ఎక్కడ వండాలి? స్కూల్లోనే ఖాళీ గదుల్లో ఎక్కడో పెట్టి వండాలి లేదంటే టాయిలెట్ పక్కన ఉంటారు. ఇవన్నీ అడ్రస్ చేయడం కోసం వీళ్ళు ఏం చేశారంటే అసలు నిజానికి అక్షయ్ పాత్ర చేసింది చాలా గొప్ప పని. వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ నుంచి రాదు డబ్బులు. అంటే వాళ్ళు సెంట్రలైజ్డ్ కిచెన్ పెడితే గవర్నమెంట్ నుంచి రావు డబ్బులు వాళ్ళకి. సెంట్రలైజ్డ్ కిచెన్ అంతా కూడా వాళ్ళ డొనేషన్స్ మీద నడిచేది. అది
డొనేషన్స్. నేను ఎందుకంటే ఇస్కాన్ కి బెంగళూరు ఇస్కాన్ కి వెళ్ళినప్పుడు అప్పుడు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అక్షయ్ పాత్ర ఒక్కొక్కళ్ళని ఆ గుడికి వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళని మీరు ఏమైనా డొనేట్ చేయగలుగుతారా ఈ స్కీమ్ ఉంది ఇలాగుంది అన్నదానం ఉంది అని చెప్పి వాళ్ళు క్యాంపెయిన్ చేశారు. సో ఇప్పటికీ కూడా డొనేషన్స్ మీద నడుస్తున్నాయి ఈ పర్టికులర్ ఇది.
ఎవరి ఏమిస్తారు గవర్నమెంట్ ఇచ్చేదల్లా కూడా కేవలం వాళ్ళు సరుకుల కోసం పెట్టిన బిల్లులు అలాగే ఫ్రీగా ఎఫ్సిఐ గోడౌన్లో నుంచి వచ్చే రైసు. ఓకే సో ఇక్కడ జరుగుతోంది ఏంటంటే ఒక 145 మంది కలిసి నేను వాళ్ళ చూశాను వాళ్ళ పీడిఎఫ్ దారుణం అతి దారుణం. అది కన్సర్న్ సిటిజన్ సైన్ చేసిన వాళ్ళందరూ కన్సర్న్ సిటిజన్స్ అక్కడ రాసిన యా ఎవరెవరు 145 మంది పేర్లు ఉన్నాయి. నేను ఆవిడని అడిగా రైట్ టు ఫుడ్ క్యాంపెయిన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది అలాగే ఈ జన స్వాస్థ్య అభిమాన్ అని ఇంకోటి ఉంది అలాగే సెంటర్ ఫర్ ఈక్విటీ స్టడీస్. వీళ్ళు పేర్లు ఎలా పెట్టుకుంటారంటే అదొక పెద్ద ఆర్గనైజేషన్ అన్నట్లు అట్లా పెడతారు. ఇప్పుడు మనవాళ్ళు కూడా మనవాళ్ళు ఏవో పాపం రామశక్తి శివశక్తి అట్లా పేరు పెడతారు కానీ సెంటర్ ఫర్ ఇండిక్ స్టడీస్ అట్లా అట్లా పెట్టాలేమో మనం కూడా. ఇప్పుడు
అదే పెద్ద పెద్ద టోప్ ఇది పెట్టినట్టు సెట్ వేసినట్టే
ఎక్కడెక్కడ. అవును అవును మహిళా సమాఖ్య కర్ణాటక శ్రీనివాస్ చదరం ఆస్టిన్ సునీతామణి డాలెస్ వీళ్ళంతా కలిసి 145 మంది ఉన్నారు. వీళ్ళ వీళ్ళని పేపర్లో ఏం రాశారంటే 145 గ్రూప్స్ 145 గ్రూప్స్ మళ్ళీ ఏంటి సివిల్ సొసైటీ డిమాండ్స్ ఫర్ ఇస్కాన్స్ టెర్మినేషన్.
ఓకే సో అనంత్ మనం మాట్లాడుకుంటున్నాం ఇస్కాన్ గురించి, ఈ వీటి గురించి మాట్లాడుకుంటున్నాం. వీళ్ళు దీనిలో రేస్ చేసిన పాయింట్ ఏంటంటే ఆనియన్ వేయట్లేదు, గార్లిక్ వేయట్లేదు, లోకల్ ఫ్లేవర్ మిస్ అవుతుంది, ఎందుకంటే ఆనియన్ గార్లిక్ బ్రాహ్మణికల్ దీనిలో నిషేధం కాబట్టి అని. అది కూడా ఉందా? అది కూడా ఉన్నట్టుంది, అందుకని వేరే వాళ్ళకి ఇవ్వండి అని. ఇప్పుడు మనం మెరిట్ ఆఫ్, అసలు అవన్నీ పక్కన పెట్టేస్తే మెరిట్ ఆఫ్ ఇస్కాన్ ఏంటి, ఈ అక్షయ పాత్ర ఫౌండేషన్ మెరిట్ ని మనం ఓన్లీ మెరిట్ నే గమనించేటట్టయితే దీన్ని బీట్ చేసే ఆర్గనైజేషన్, ఇంత ఎఫెక్టివ్ గా చేసే ఆర్గనైజేషన్ లేదు నాకు తెలిసి. ఎందుకంటే మెగా కిచెన్స్ అనే నేషనల్ జియోగ్రఫీ లాంటి వీటిలో, మెగా కిచెన్స్ అనే వీటిలో, మెగా కిచెన్స్ లో ఇవన్నీ ఈ ఒక ఒక 1000-2000 మెంబర్స్ కి వీళ్ళు చేసే అన్నదానం అంటే వీళ్ళకున్న ఎక్స్పర్టీస్ ని చెప్తుంది, ఇస్కాన్కి ఉన్న ఎక్స్పర్టీస్ ని చెప్తుంది. సో వాళ్ళు సాత్వికమైన ఆహారం అని క్లాసిఫై చేసినప్పుడు ఇదేదో బ్రాహ్మణికల్ అని కాదు, సాత్వికమైన ఆహారం చేసే దీనిలో వాళ్ళు ఉల్లిపాయల్ని వాడరు. అది అది సాత్విక ఆహారం, అది మనకు ఆల్రెడీ డిఫైన్డ్ దీనిలోనే వాళ్ళు వెళ్తున్నారు. సో వాళ్ళు అదే వాళ్ళు వండగలరు. దీనివల్ల న్యూట్రిషనల్ వాల్యూ అనేది తగ్గిపోయింది కర్ణాటకలో మిడ్ డే మీల్ స్కీమ్ వల్ల. ఏంటి న్యూట్రిషన్ వాల్యూ తగ్గిపోయి పిల్లలు ఏమైనా ఇదైపోయారా, అలా ఏమైనా జరిగిందా ఇన్ని ఇన్నేళ్లుగా జరుగుతున్నప్పుడు? మరి అలాంటి కన్సర్న్ లేనప్పుడు, అలాంటి ఇవి లేనప్పుడు వీళ్ళు ఏ బేసిస్ మీద ఇవన్నీ తీసుకొస్తున్నారు?
అంటే నేననేది ఏంటంటే ఒక ఇస్కాన్ అనేది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ అ రిలీజియస్ ఆర్గనైజేషన్. ఓకే, మీకు ఎవరో రానప్పుడు వాళ్ళు డైరెక్ట్ గా కూడా ఇన్వాల్వ్ అవట్ల అక్షయ్ పాత్ర ఫౌండేషన్ అనే పేరు పెట్టి వాళ్ళు డీసెంట్రలైజ్డ్ కిచెన్ అంతా వాళ్ళు పెట్టుకొని,
వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్
వాళ్ళు పెట్టుకొని మీకు ఇది మీకు సప్లై చేస్తుంటే, నేను అనేది ఏంటంటే అది రిలీజియస్ మీల్సే, నేను కాదంట్లా. ఎందుకంటే చాలా మంది ఆనియన్ గార్లిక్ తింటారు బ్రాహ్మణులు కాని వాళ్ళందరూ కూడా,
బ్రాహ్మిన్స్ కూడా
తింటారు. నేను తింటా, నువ్వు నాకు తెలిసి నువ్వు కూడా తింటావు నాకు తెలీదు, బట్ చెప్తున్నా. సో నా పాయింట్ ఏంటంటే అక్కడ అంత హడావిడి చేయాల్సిన పని లేదు దానికి. ఎగ్ పెట్టాలంటే ఒరిస్సా గవర్నమెంట్ లాగా చేయొచ్చు. ఒరిస్సా గవర్నమెంట్ కాన్సెన్సస్ జరిగాయి, నాయన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ గైడ్ లైన్స్ ప్రకారం ఎగ్ పెట్టాలి, మరి మీరు ఏం చేస్తారు, వాళ్ళ ఆన్సర్ చెప్తారు. అంతేగాని దానిని దాని పేరుని మెలయిన్ చేసేసి, అర్థమవుతుందా నేను చెప్తోంది? మెలైన్ చేయాల్సిన అవసరం ఏముంది కదా? నువ్వు పోనీ నువ్వేమైనా బెటర్ సొల్యూషన్ ఇస్తావా? నువ్వేమన్నా బెంగళూరులో క్రైస్ట్ యూనివర్సిటీ అలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు కొన్ని వంద చాలా ఉన్నాయి, క్రీస్తు భూములు చాలా ఉన్నాయి అక్కడ, క్రిస్టియానిటీ వాళ్ళ భూములే ఎక్కువ. నిజానికి చర్చ్ ఈస్ ద లార్జెస్ట్ ల్యాండ్ ఓనర్ ఇన్ ఇండియా. టెంపుల్స్
ఎగ్జాక్ట్లీ ఇది చాలా మందికి తెలియని విషయం ఇది. ఎందుకంటే చర్చ్ భూములు చాలా ఉన్నాయి, ఈవెన్ ఇస్లామిక్ వక్ఫ్ భూములు తక్కువ, కానీ చర్చ్ ఇలా ఫలానా చర్చ్ కట్టుకుంటాము అని చెప్పి తీసుకున్న భూములు కానీ, లేకపోతే స్కూల్ గ్రౌండ్స్ లెక్కను చూసినా కానీ, ఏ విధంగా చూసినా కానీ చర్చ్ ఈస్ ద లార్జెస్ట్ ప్రైవేట్ ఓనర్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఇండియా. సో పాయింట్ ట్రై చేయా.
సో అప్పుడు ఏంటి, నువ్వు తీసుకోవచ్చుగా, నువ్వు వేరే ఎన్జిఓని ముందు పెట్టి ఇంకొకళ్ళ కాళ్ళలో ముళ్ళు దూర్చే బదులు నువ్వు కర్రలు దూరుస్తా, కర్రలు పెట్టడం అంటారు, కాలు కింద కర్రలు పెట్టడం ఏదో అంటారు సామెత, అది చేసే బదులు నువ్వు చేయొచ్చుగా. నువ్వు నీకు అంత ల్యాండ్ ఉంది, కొంత ల్యాండ్ అమ్మేసి నువ్వే అందరికి ఫ్రీ మీల్స్ ఇవ్వచ్చుగా.
అవును, ఆల్టర్నేట్ ఏం చూపించకుండా నువ్వు వేరే వాళ్ళకి ఇవ్వు అని, అంటే నువ్వు విమర్శిస్తున్నావు కానీ నీ దగ్గర సొల్యూషన్ లేదు.
పోనీ వాడికి ఏమన్నా 10 రూపాయలు ఇస్తున్నావు నువ్వు, 5 రూపీస్ కి పర్ చైల్డ్ ఫుడ్ పెట్టాలి, బెటర్ దాన్ లాట్ ఆఫ్ అదర్ ఫౌండేషన్స్ అని మనం అనుకుంటున్నాము. కేవలం టార్గెట్ చేయడానికి కాకపోతే ఇంకా దేనికి ఇది అనేది ప్రశ్న అన్నమాట.
ప్రశ్న అవును. నువ్వు దానిలో మళ్ళీ ఈ బ్రాహ్మణిక యాంగిల్లో లేకపోతే అదో ఇదో అనవసరమైన గోడుగుడ్డు కేకలు పీకడం తప్పితే
ఇంకో విషయం ఏంటంటే, ఆనియన్ గార్లిక్ ఇస్కాన్ లో ఉండే నాన్ బ్రాహ్మిన్స్ కూడా తినరు.
ఆహా, అసలు ఇంకొకటి ఏంటంటే జైన్ ఫుడ్ లో అది నిషిద్ధం. అది ఎందుకంటే అదే, అందుకని సింప్లీ టు పుట్ ఇట్ ఈ సాత్విక ఆహార, సాత్వికమైన ఆహారం అది. అంటే వాటిలో ఉండవు లెంటిల్స్, ఇవన్నీ ప్రోటీన్ ఇస్తాయి కాబట్టి అవి ఉంటాయి, పప్పు దినుసులు పప్పు ధాన్యాలు ఉంటాయి. కాకపోతే మనకి ఏవైతే ఉండవో అవి ఉండవు. మరి మేము యాజ్ అన్ ఆర్గనైజేషన్ మేము ఇది ప్రసాదం కింద చేస్తున్నాము, ఇది అందరికీ వితరణ చేస్తున్నాము, మేము ముందుకొచ్చాము అని అంటే గవర్నమెంట్ కి లేని అబ్జెక్షన్ నీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ తీసుకుంటుంది. గవర్నమెంట్ ఇప్పుడు క్వాలిటీ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి పిల్లల్ని వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి గవర్నమెంట్ షుడ్ టేక్ ద ఏంటి యాక్షన్. నువ్వు ఎందుకు, నువ్వు యాక్టివిజం ఇలాంటి వాటిలో నువ్వెందుకు అనవసరంగా తలదూరుస్తున్నావు? నీ దగ్గర వేరే సొల్యూషన్ లేనప్పుడు, లేకపోతే సొల్యూషన్ నువ్వేమైనా వైట్ పేపర్ ఏమైనా రిలీజ్ చేసావా, ఇలా ఉంది న్యూట్రిషనల్ వాల్యూ ఇది ఇది అని? నువ్వేదో నీకున్న బయాస్ ని నువ్వు బయటపెట్టడానికి నువ్వు చేస్తున్నావు ఇది. కానీ ఐఎమ్ నాట్ ష్యూర్ అనంత్, మేబీ నువ్వు చెప్పచ్చు, లైక్ ఇలాంటి రిపోర్ట్ అయినా అట్లీస్ట్ ఒక వైట్ పేపర్ అయినా ప్రొడ్యూస్ చేశారా, లైక్ న్యూట్రిషన్ వాల్యూ ఇది, జనరల్ గా కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూ స్టూడెంట్స్ కి ఇది, దీనిలో ఇంత డిఫరెన్స్ ఉంది, దీని వల్ల ఇంత వెయిట్ లాస్ అయ్యాడు, లేకపోతే ఇంత ఇది జరిగింది?
లేదు లేదు, అది చేయలే. అంటే న్యూట్రిషన్ వాల్యూ ఇది అని, న్యూట్రిషన్ ఎంత ఉండాలి అని ఎన్ఐహెచ్ ఎన్ఐఎన్ గైడ్ లైన్స్ ఉన్నాయి. వీళ్ళు దానికి కొన్ని చోట్ల రీచ్ అయ్యారు, కొన్ని చోట్ల రీచ్ అవ్వాల. నేను అనేది ఏంటంటే, జస్ట్ ఫైవ్ క్యాలరీస్ తగ్గితే అదేదో వైలేషన్ అని కాదు కదా, ఫైవ్ టెన్
పర్మిషబుల్ పర్మిషన్, దట్ ఈస్ అదే అంటున్నా. ఇది గవర్నమెంట్ ఆర్ ద రెస్పెక్టివ్ అథారిటీస్ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దిస్ వన్. అంతేగాని నువ్వు వీటికి కూడా యాక్టివిజం చేసి ఒక ఒక సేవ కింద చేస్తున్న ఒక ధార్మిక ఇన్స్టిట్యూషన్ మీద నువ్వు చేయాల్సిన, నువ్వు టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇట్ షోస్ ఓన్లీ యువర్ బయాస్. అందుకనే దాని వెనకాల లింక్ ఏంటంటే చర్చ్ ఫండెడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అని చెప్తున్నావు. సో అది క్లియర్లీ అది ఎవిడెంట్ అనమాట అండి. సో ఇది మెలైన్, మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ మెలైన్ చేయడమే. ఇది ఎకనామిక్ బెనిఫిట్ కోసం అవన్నీ తర్వాత పక్కన పెట్టేసింది, ఇది మెలైన్ చేయడానికే. ఒక ఒక హిందూ ఆర్గనైజేషన్ ని మెలైన్ చేయడానికే, వాళ్ళకున్న కమిట్మెంట్ ని క్వశ్చన్ చేయడం అనేది కూడా మెలైన్ చేయడానికే జరుగుతుంది. అసలు క్రెడిబిలిటీ లేకుండా సమాజంలో వాళ్ళని ఎంటి తీసి పడేసే ప్రయత్నమే అనుకుంటున్నాను నేను. అంత గొప్పగా అంత ఎఫెక్టివ్ గా జరుగుతున్న దీన్ని అంటే, ఉన్న బిల్డింగ్ అంత ఒక మంచి బిల్డింగ్ ఉందనుకోండి, దానిలో సిమెంట్ సరిగ్గా లేదు, సిమెంట్ వేరేదేదో వాడారని చెప్పేసి మొత్తం పడగొట్టేస్తారు ఆ బిల్డింగ్ ని.
అదే అదే కదా.
సో ఇలాంటి మైండ్ సెట్ ఉంటే ఇలాంటి దరిద్రమైన,
నేను అనేది ఏంటంటే కాన్సెన్సస్ రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఒరిస్సాలో నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఉంది కదా, సంథింగ్ లైక్ వాళ్ళకి వాళ్ళ రిలీజియస్ రూల్ ఉంది, కరెక్టే, కానీ హౌ టు గెట్ ఇట్ అవుట్ ఆఫ్ ఇట్, దాంట్లో ఎట్లా బయటికి రావాలి,
యా వీళ్ళు కూడా సజెస్ట్ చేయొచ్చు, లేకపోతే వీళ్ళు ఏమైనా ఆల్టర్నేట్, వీ విల్ వర్క్ టుగెదర్ విత్ ఇన్ని 145 ఆర్గనైజేషన్స్ అంటున్నారు కదా, వాళ్ళు దానికి ఇప్పుడున్న దాన్ని మొత్తం పడగొట్టేసేయకుండా ఇఫ్ దే కెన్ హెల్ప్ టు ఇట్, ఇఫ్ దే కెన్ యాడ్ టు ఇట్, అది ఇంకా వాల్యూ ఇస్తుంది కదా. వాల్యూ యాడ్ చేయాలి కానీ నువ్వు మొత్తానికి ఉన్న అంటే నువ్వు ఉన్న ఆక్సిజన్ పైప్ ను తీసేసి నువ్వు కొత్తది వేస్తా అంటే అప్పటిదాకా సిస్టమ్ ఉండద్దు.
అదే కదా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఇది స్టార్ట్ చేస్తున్నప్పుడే వీళ్ళ మధ్యలో ఎంఓయూలు కుదుర్చుకోవడం ఉంటాయి, ఫౌండేషన్ కిను గవర్నమెంట్ కి మధ్యలో. ఆ ఎంఓయూ కుదుర్చుకున్నప్పుడే ఇవి ఇవ్వాలి ఇవ్వకూడదు అనే ఒక ఇవ్వాలి కదా, ఇస్తే గైడ్ లైన్స్ ఫలానా మీరు ఆనియన్ గార్లిక్ వేయాలండి అని అప్పుడు చెప్పాలి కదా. వీళ్ళు ఎప్పటి నుంచి 2001 నుంచి చేస్తున్నారు ఆ పని.
ఇట్స్ బిట్వీన్ దెం, ఇట్స్ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ ఎనీ ఆర్గనైజేషన్. వాళ్ళు ఇదే చేస్తున్నారు, ఇలా మేము ఇలా ప్రిపేర్ చేస్తున్నాం అనేది డెఫినెట్ గా అవన్నీ ఉండుంటాయి, అండ్ గవర్నమెంట్ వుడ్ హావ్ అగ్రీడ్ ఫర్ ఆల్ దోస్ థింగ్స్. అంతేగాని దాని వెనకాల ఏదో మతలబు ఉంది, వీటన్నిటిని ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనేవి అసలు అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్. ఇది బయాస్డ్, ఖచ్చితంగా బయాస్ తోనే జరుగుతున్నది. ఎస్,
ఐ థింక్ చిల్డ్రన్ షుడ్ బి గెటింగ్ హాట్ మిల్క్ బట్ దే ఆర్ గెటింగ్ కోల్డ్ మిల్క్. The food also tends to be bland and these two results in several children wasting food and not eating, which defeats the whole purpose of the scheme. In another note, and we oppose the idea of the centralized kitchens. It should be provided by women's groups in the community or in the school using local ingredients and culturally similar to what kids are used to. In another, chudu, idi anta daruna ante, antaku mundu old system ki ellamani vaallu cheptunnaru basically. అది వర్కౌట్ అవుతుంది కదా, అది వర్కౌట్ అవకే నువ్వు సెంట్రలైజ్డ్ కిచెన్ పెట్టింది, ఎకనామికల్ అవుతుంది సెంట్రలైజ్డ్ కిచెన్ అంటే.
రూరల్ వాళ్ళ మీద బండబడదు. 3-4 నెలలు నువ్వు బిల్లులు ఇవ్వకపోతే వాడు పాపం వాళ్ళకి వచ్చేదే 6,000 7,000 యాక్చువల్గా.
అండ్ మిడ్ డే మీల్ అంటే రోజుకు ఒక పూట పెట్టే మీల్ కోసం వాళ్ళని మొత్తం వాళ్ళ దీన్నంతటినీ తీసేసి చేయట్లేదు, వాళ్ళ అస్తిత్వాన్ని ఏం పోగొట్టలేట్లేదు కదా. బట్ ఎనీవేస్ ఇవన్నీ ఫార్ ఫెచ్డ్ అండ్ ఫార్ స్ట్రెచ్డ్ ఐడియాస్, ఇవి పర్వర్టెడ్ ఐడియాస్ అని కూడా చెప్పుకోవచ్చు. బట్ ఐ థింక్ వీఆర్ అట్ ద ఎండ్ ఆఫ్ ది షో, వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. సో అదండి,
గో అహెడ్.
అదండి, సో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ బిజార్ అనమాట, అసలు ఎక్స్ట్రీమ్లీ బిజార్ థింగ్స్ ఇవి. ఇలాగ జరుగు ఇలాగ వీళ్ళందరూ సైన్లు చేసి ఇవ్వడం, ఇవన్నీ యూ కెన్ కమ్ టు యువర్ ఓన్ కన్క్లూషన్ వీటి గురించి. సో ఏదైనా కానీ జాగ్రత్తతోటి ఒక ఆలోచనతో ఒక అవగాహన తోటి ముందుకెళ్ళాలి ఏ ఆర్గనైజేషన్. దట్ ఈస్ అవర్ టేక్ ఆన్ దిస్. ఎస్
సూపర్. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి ఫర్ లిసనింగ్ అండ్ కీప్ లిసనింగ్ అండ్ ఎంకరేజెస్. థ్యాంక్స్.
యా నమస్కారం అండి.
నమస్కారం. బై.
ఇంతవరకు మీరు విన్నారు మై ఇన్ మీడియా సమర్పించు వేదిక కార్యక్రమం December 23, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer. The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyIND Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.